नमःशिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमःशङ्करपार्वतीभ्याम्। ఆదిదంపతుల అవినాభావ సంబంధ విశేషాలు సప్తాహ దీక్షతో మనం శ్రీగిరి మీద చెప్పుకుంటున్నాం. పదే పదే వేదవ్యాసుల వారు తన పురాణాలన్నిటిలో కాలోహి దురతిక్రమ అనే ఒక పదాన్ని ప్రయోగించాడు ఆయన. అంటే కాలమును ఎంత గొప్పవాడైనా దాటలేడు. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది, కన్ను మూసి తెరిచేలోపు వయస్సు మారిపోతుంది. అందువల్ల ఇవాళ పడుచుగా ఉన్నవాడు రేపు ముసలివాడైపోతాడు, ముసలివాడిగా ఉన్నవాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజున కనపడకపోవచ్చు. కాలం స్వల్పమైనది కనుక, మన జీవనకాలం చాలా తక్కువైనది కనుక, ఈ ఉన్న కాలాన్ని అంటే ఈ తక్కువ కాలాన్ని, ఈ ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రములు ఎన్నో కార్యక్రమాలు నిర్దేశించాయి. వాటిల్లో పురాణ శ్రవణం అత్యంత పవిత్రమైనది, ఉత్తమోత్తమైనది. మీరు ఈ 6 రోజులుగా ఇక్కడికి వేయించేసి విని మీ జీవితం చాలా వరకు సఫలీకృతం చేసుకుంటున్నారు. అందులో కలియుగానికి ఒక లక్షణం ఉంది. వ్యాసుల వారు భవిష్య పురాణంలో రాశారు, కలియుగంలో కాలము కృతయుగం కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతుంది. మీ చిన్నప్పటికి ఇప్పటికీ కాలంలో చాలా మార్పు వచ్చింది, మీరు కనిపెడితే ఒకసారి చూడండి. చిన్నప్పుడు స్కూల్కి వెడితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా సేపుగా కనిపించేది, ఇప్పుడు అలా కాదు. స్కూల్కి వెళ్ళడం కాదు, ఎక్కడికి వెళ్ళినా క్షణాల్లో కాలం తొలిపోతుంది. వృద్ధుటవుతోంది, రాత్రి అవుతోంది, మళ్ళీ వృద్ధుటవుతోంది, మళ్ళీ రాత్రి అవుతోంది. కాలచక్రం చాలా వేగంగా తిరుగుతుంది అని చెప్పాడు వ్యాసుడు. అది నిజం. భూమి పూర్వకాలం కంటే కృతయుగంలో తిరిగేదానికంటే త్రేతాయుగంలో ఎక్కువ వేగంగా తిరుగుతుందిట. త్రేతాయుగం కంటే ద్వాపరయుగంలో వేగం పెరుగుతుంది, అంతకంటే కలియుగంలో వేగం పెరుగుతుంది. అందుకే కలియుగంలో ఆయు ప్రమాణం బాగా తక్కువ, ఎంత అని కూడా చెప్పలేమన్నమాట. ఉన్న ఆయువుని ఎంత వీలుంటే అంత తొందరగా సద్వినియోగం చేసుకోవాలి. ఎవడైనా పొరపాటున రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే అస్సలు మనకు అవకాశమే ఇవ్వడు భగవంతుడు. అందుకే కబీర్దాస్ గారు కాళ్ళు కరేసు ఆజుకరై ఆజుకరైతో అబ్బో పల్లమే పరలయపోయేది బహురి కరోగే కబ్బంటాడు. అంటే ఇవాళ చెయ్యాలి అనుకుంటే వెంటనే తక్షణం చెయ్యి, రేపు చెయ్యాలి అని ఒక పనిని నీకు భగవంతుడు ఇస్తే అది ఈరోజు చెయ్యి. అంతేగాని రేపటి పనిని ఎల్లుండి చెయ్యకు, వాయిదా వేయకు. రేపటి పని ఈరోజు చెయ్యి, ఈరోజు పని ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చెయ్యాలనుకున్నది ఆ క్షణమే చెయ్యి. రేపు రేపని పెట్టేలో ఏం జరుగుతుందో తెలియదు, నీకు అసలు రేపు ఉంటామో లేదో తెలియదు. చాలామంది అలా పొరపాటు చేసి జీవితంలో దెబ్బతిన్నవాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ భూదానం చేస్తాను అన్నదట కాశీక్షేత్రానికి, అలా మాటిచ్చింది, ఇంటికి వెళ్ళాక చేద్దాం అనుకుంది. ఆవిడ ఇంటికి వెళ్ళకుండా దారిలో రైలు చచ్చిపోయింది. ఇప్పుడు ఆ రుణం ఎవరు తీరుస్తారు మీరు? ఇలా చాలా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడానికి గల కారణం వాయిదా పద్ధతి వల్లే. నాకు ధర్మ సందేహాల్లో వచ్చే ఉత్తరాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 15 సంవత్సరాల క్రితం ఒక గుళ్ళో అంగ ప్రదక్షిణ చేస్తాను అని ఒక ఆవిడ మొక్కుకుంది. అది 15 ఏళ్ల క్రితంట. ఈ 15 ఏళ్ళుగా నేను చేయలేకపోయానండి, దానికి ఏమైనా తరణోపాయం ఉందా, ప్రాయశ్చిత్తం ఉందా అని ఇందాక ఒక ఆవిడ ఫోన్లో అడిగింది. నేను వెంటనే ఎందుకు చెయ్యలేకపోయావు అన్నాను. 1 ఏడాది అత్తగారు పోయిందిట. అత్తగారు పోతే ఎన్నాళ్ళు అంటే 11 రోజులు ప్రదక్షిణ చేయకూడదు. మరి మిగతా సంవత్సరం అంతా ఏం చేసావు? ఏదో అత్తగారు పోయారని ఒక బెంగండి అంది. అంటే అత్తగారు అంటే అంత ప్రేమ అంటే లేదండి, ఆస్తి సక్రమంగా రాయకుండా పోయిన వెంగట. అందుకని ఈ ఏడాది అంతా ప్రదక్షిణ చేయలేదు, అంగ ప్రదక్షిణ పోయిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత సంవత్సరం మామగారు పోయట. నేను ఇందులో రమ్మని దశక్తి లేకుండా ఉన్నదన్నట్టుగా ఆవిడ ఎలా చెప్పిందో ఫోన్లో చెబుతారు. ఇది మనకి తెలియాలి, పురాణం అంటే ఇదే. మామగారు పోయాడు, మామగారు పోయాడు కనుక మళ్ళీ ఈ ఏడాది కూడా అలాగే ఏంటింది పోని. 15 ఏళ్లలో 2 ఏళ్ళు అత్తా మామలు పోయారు. మరి మిగతా 13 ఏళ్ళు ఏం చేసావు? ఈ 13 ఏళ్ళుట 1 ఏడాది ఏమో కొడుకు కొంచెం సరిగ్గా మాట వల్లేదట, ఇంకో 1 ఏడాది ఇంకో కొడుకు వల్లేదట, ఇంకో 1 ఏడాది ఎందుకో సీరియల్స్ మీద పిచ్చబట్టిందిట, అంటే నువ్వు కావాలని అనవసరంగా అంగప్రదక్షిణ చేయకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుని ఇప్పుడేమో నేను మోకాళ్ళు నొప్పెడుతున్నాయండి అందుకని ప్రదక్షిణ చేయలేనండి దీనికి ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే ఎవరు చెబుతాడండి? చేతుల్లో చేసుకున్న పాపం అనుభవించాల్సింది ఇవాళకి రేపైనా. ఎప్పుడు చెప్పాడు ప్రాయశ్చిత్తం? పాపం ఒక ఆవిడ మొక్కుకుంది, ఆ మొక్కుకునేటట్టుగా మోకాడు సరిగ్గా పనిచేయట్లేదు, ఆ మర్నాడు చేద్దామంటే ఆరోగ్యం సహకరించలేదు. అటువంటిప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే అంగప్రదక్షిణ చేయకపోతే రెండు చేతులు ముదుటికి చేర్చి జోడించి నమస్కరిస్తే అది కూడా ఎక్కడ ధ్వజస్తంభం దగ్గర నీవు అంగప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతావు అన్నది. ఇది అనారోగ్యవంతులకి కాలము కాళ్ళు చేతులు మనుష్యులు ఎవరూ సహకరించినప్పుడు ఈ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుంది. అన్యాయంగా కావాలని వాయిదా వేసి ఏవేవో పిచ్చి సాకులు చెప్పి భగవంతుడిని మోసం చేద్దాం అనుకుంటే దేవుడు నువ్వు ఎక్కడ మోసం చేస్తావు, నీవు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అందువల్ల ఎప్పటి పనులప్పుడు వాయిదా వేయకూడదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల ఆక్షణమే చేసిన వాడు అదృష్టవంతుడట. ఎప్పుడు మంచి పనులు, మళ్ళీ చెట్ట పనులు కాస్తున్నా ఎవరి మీద కోపం వచ్చి వాడి మీద బాంబు వేయాలి బయలుదేరేవనుకో, ఈ పని మాత్రం రేపు చేయాలనుకున్న పని ఏడాది తర్వాత వాయిదా వేసుకో, ఈ లోపు నీ మనస్సు మారుతుంది. అందువల్ల జ్ఞానులు ఇప్పుడు సత్కార్యములు తక్షణం చేస్తారు, ధర్మకార్యములు ఆక్షణమే చేస్తారు, దేవదర్శనాదులు అప్పుడే చేస్తారు, పురాణ శ్రవణాలు అప్పుడే చేస్తారు. పద్మాగర్ గారి పురాణం ఈ ఏడాది కదా, వచ్చే ఏడాది కూడా పెడతారు కదండి, అప్పుడు వింటామంటే అప్పుడు ఆ వచ్చే ఏడాదికి నువ్వు ఉంటావో లేదో నేను ఉంటానో లేదో తెలియదు, ఏం జరుగుతుందో ఏం తెలుసు, అప్పుడు నీకు అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందువల్ల ఇలాంటి మంచి కార్యక్రమములు ఆ క్షణమే చెయ్యాలి. అదే దుష్ట కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఎవరినో నాశనం చేయాలని కంకణం కట్టుకోవడం, ఒకటి మీద లేనిపోని నేరాలు పితూరీలు చెప్పడం ఇలాంటివన్నీ ఉంటే వీటిని వాయిదా వేయండి. అది మంచి పద్ధతి, ఇది ఇంకా మంచి పద్ధతి తక్షణం సత్కార్యం చెయ్యడం. అలా సత్కార్యములు చెయ్యడం వల్లే చిరుతొండ నంది అని పేరు కలిగిన భక్తుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు అని మనకి శివపురాణం చెబుతున్నది, హరవిలాసం చెబుతున్నది. మనం ఆ కథ మొదలు పెట్టుకున్నాం. చిరుతొండ నంబి పరమదాతయ్యని, ఆయన భార్య కూడా తిరువెంగనాంచి కూడా భర్తకి తగిన ఇల్లాలని, వాళ్ళ అబ్బాయి కూడా సిరియాళ్ళుడు కూడా అంత మంచివాడని, ఈ ముగ్గురు కలిసి వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నదానం చేసే పుణ్యాత్ములు, నిరంతర శివ నామ జప పరాయణులు తత్పరులు అని చెప్పుకున్నాం. అటువంటి మహాత్ముల్ని శివుడు పరీక్షించాలనుకున్నాడు. నిజానికి ఆయన ఇంద్రుడిని పిలిచి ఒక్క 7 రోజులు వర్షం కురిపించమన్నాడు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు ఆ వినడంలో 3 ఏళ్ళు అనుకున్నట్ట, అందుకని 3 ఏళ్ళు 21 రోజులు వర్షం కురిపించాడు. ఏకంగా సప్తాహ దీక్ష అనుకున్నది కాస్త 3 సప్తాహాలు అయ్యింది. ఏవో కారణాలు ఉంటాయి, శివ కారణాలు శివుడికి ఉంటాయి, విష్ణు కారణాలు విష్ణువుకి ఉంటాయి, పార్వతి యొక్క కారణాలు పార్వతికి ఉంటాయి, ఇంద్రుడు చేసిన పనికి ఇంద్రుడికి ఏదో కారణం ఉంటుంది. వాళ్ళు లీలా స్వరూపులు, ఎప్పుడు ఏ లీల చేస్తారో తెలియదు. మొత్తం మీద కంచి మీద 21 రోజులు ఏక ధాటిగా వర్షం కురిపించారు, భయంకర వర్షం కురిపించారు. నీరు మొత్తం కంచి నగరాన్నంతటినీ ముంచెత్తేసింది. ఈ నీటితో కాంచీనగరం మునిగిపోయి గొయ్యేదో చెరువేదో గొట్టేదో ఇల్లేదో తెలియకుండా అయిపోయింది. ఎత్తుగా ఉన్న వాడల వాళ్ళు అదృష్టవంతులు అయ్యారు, తక్కిన నీళ్లు చాలా వరకు కూడా ఈ నీళ్లతోటి పూర్తిగా మునిగిపోయి ఇళ్లలో ముందు జాగ్రత్త చర్యగా కట్టెలు ఎండుకట్టెలు పెట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు అయ్యారట. కొంతమంది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, ఏమో హఠాత్తుగా వర్షం వస్తుందేమో ఎందుకైనా మంచిదని ఇంట్లో ఇంధనం పెట్టుకున్నారు, ఆహార పదార్థాలు పెట్టుకున్నారు, కనీసం 1 వారం 10 రోజులకి సరిపడేవి పెట్టుకున్నారు చాలామంది. కొంతమంది ఉంటారు వాళ్ళది ఏ పోటు కాపోటు అనమాట. కార్యక్రమములు ఎక్కడ ఎలా చెయ్యాలి, ఏ సమయంలో ఎంత వేగంగా చెయ్యాలి, ఆ స్థలం ఎటువంటిది, ఇవన్నీ తెలుసుకోవాలి. భవిష్యత్తుకి సంబంధించిన ఒక ఊహ ఉండాలి. ఇవాళ ఈ పూటకి అన్నం తినడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు చాలు, రేపటి సంగతి అనవసరం అనుకుంటే అప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకు, సన్యాసాశ్రమానికి వెళ్ళు. గృహస్థాశ్రమ ధర్మం వేరు, సన్యాసాశ్రమ ధర్మం వేరు. సన్యాసికి ఏ పూట కాపోటే వెతుక్కోవాలట. అలాగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు భవిష్యత్తును ఆలోచించకుండా ఉంటే వాడు సన్యాసి కాడు, గృహస్థాశ్రమంలో ఉండడు, అటు ఇటు కాకుండా మధ్యలో సన్యాసిగా ఉంటాడు. సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటని అడిగారు ఒకప్పుడు నన్ను. యావత్తు తేడా అన్నాను. కింద యావత్తు ఉంటుంది చూసారా, యావత్తు తేడా, మొత్తం యావత్తు తేడా అంటే వాళ్ళకి వీళ్ళకి అంత తేడా ఉందన్నమాట. సన్యాసికి కింద యావత్తు ఉంటుంది, సన్యాసికి ఉండదు. యావత్తు అంటే తెలుసుగా మొత్తం అంతా అని అర్థం. అందువల్ల అందుకే యావజ్జనం అంటుందా మనం, యావత్తు తేడా అని ఒక అర్థం. ఇంకొక ఒక సరదా అయినటువంటి సమాధానం అవధానంలో చెప్పాను.
అందరినీ విడిచిపెట్టిన వాడు సన్యాసి. బాబు నాకు ఎవ్వరు వద్దు అని తాను ఏకాంత జీవితం కోరుకుంటే అందరినీ విడిచిపెడితే సన్యాసి. వీడు ఎందుకు పనికిరాడురా అని అందరూ వదిలిపెడితే వాడు సన్యాసి. తనను విడిచితే సన్యాసి, తాను విడిస్తే సన్యాసి అనమాట. ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా అయిపోవట్లే. మరి గృహస్థాశ్రమానికి ఉన్న ధర్మములు సక్రమంగా నిర్వహించకపోవటం మహాపాపం అన్న ఇది తెలుసుకోవాలి. అందుకనే జ్ఞానులు ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో కాంచీపుర వాసుల్లో ఎక్కువ మంది అలాంటి మంచివాళ్ళు కనుక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంధనం పెట్టుకున్నారు, వంట చెరుకు పెట్టుకున్నారు, వంట సామాగ్రి ఉంచుకున్నారు, అన్ని ఉంచుకున్నారు. ఎంత ఉంచుకున్నా వారం 10 రోజులకు పనికి వస్తాయి, కానీ 21 రోజులు వర్షం ఏంటి డేకదాటిగా? అంత వర్షం వస్తుందని ఎవడు ఊహిస్తాడు? దాంతో చాలామంది 21 రోజులు తిండి లేక అల్లాడిపోయారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? నాయనలారా, నా ఇంట్లో కావలసినంత వంట చెరకు ఉన్నది, ఇంధనం ఉంది. ఆ ఇంధనం కాళ్ళకి బంధనం కాదు, కాబట్టి మీరు హాయిగా నా ఇంటికి రండి. ఇంకా మా ఇంట్లో ఒక 5-6 ఏళ్ళపాటు ఏకదాటిన అన్నం పెట్టినా తరగనంత ధాన్యం ఉంది. పప్పులున్నాయి, ఉప్పులున్నాయి, మిరపకాయలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఒకవేళ కూరగాయలు అయిపోయినా పర్వాలేదు, కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పులు ఉన్నంతకాలం మనం భోజనం చేయడానికి బెంగపెట్టుకోకర్లా. ఇక అదృష్టవశాత్తు ఆయన భవనంలోనే ఒక పెద్ద గోశాల ఉన్నది. మన శ్రీశైల దేవస్థానం వాళ్ళ గోశాల వంటి అపూర్వ శాల ఉన్నది. ఆవులు రోజు మనం సరైన ఆహారం పెడితే అవి పాలిస్తాయి. పాలు తోడుకున్నా తోడుకపోయినా కనీసం పాలతో అయినా భోజనం చేయొచ్చు. రెండనగానే ఊళ్ళో వాళ్ళంతా ఆయన భవనంలో మకాం పెట్టారు. ఈ తుఫాను, ఈ వర్షం రావడానికి ముందు ఆ ఊళ్ళో 1000 మంది శివభక్తులు వచ్చారట. ఏకంగా వీరశైవాచార పరాయణులైన భక్తులే 1000 మంది ఉన్నారు. ఇది కాకుండా బౌద్ధులు, చార్వాకులు, జైనులు, పాషండులు, సన్యాసులు, బధిరులు, అంధులు, పొంగులు, గృహస్థులు, బ్రహ్మచారులు, జటులు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులని పిలువబడే రకరకాల ఆచారాలు వాళ్ళు ఉన్నారు. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి చూడండి. క్షపణకాచారం అని ఒకటి ఉన్నది. ఈ క్షపణకులు ఏం చేస్తారు? గుండు చేయించుకుంటారు, వెనకెంత పిలక పెట్టుకుంటారు, కానీ పూర్తిగా సన్యాసి ధర్మం పాటించరు వాళ్ళు. అంటే ఎలా ఉంటుందన్నమాట, చక్కగా పైన ఏమో కండువా వేసుకుంటాడు, కింద ఇక్కడ దాకా షార్ట్ వేసుకు తిరుగుతారు. కొంతమంది చూసారు కర్మ అంటే పూర్తిగా ఇటు ఈ వేదాచారము కాదు, అలాగని లౌకికాచారం కాదు. ఆచారాలు సమ్మిశ్రితం చేస్తారు కొంతమంది. వీళ్ళు పూర్తిగా వెస్ట్రన్ అనుకోలేము, పూర్తిగా పాశ్చాత్యులు కాదు. పాశ్చాత్యులు అనుకుందామంటే ఎత్తోపేతం ఉంటుంది, పైన కండువా ఉంటుంది. పోనీ అప్రాస్త్యుడు అనుకుందామా అనుకోవడానికి లేకుండానేమో ఈ ఆచారం ఉంటుంది. కాబట్టి అప్రాచ్యులు ప్రాచ్యులు కాకుండా మధ్య రకంగా అటు ఇటు కలిపినటువంటి ఆచారం కలిగితే క్షపణకుడు అంటారు. అలాంటి వాళ్ళని ఆ రోజుల్లో ఇళ్లలో భోజనానికి పిలిచేవారు కాదు. కానీ ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా మీకు. ఆపద్ధర్మం అంటే ఏమిటి? ఆకలికి వాడిపోతున్నప్పుడు ఇక ఆచారాలు పట్టించుకోకుండా వాడు ఎవడైనా వాడికి అన్నం పెట్టాలంట. అందువల్ల ఈయన ఏం చేశాడు? బౌద్ధుల్ని, చార్వాకుల్ని, నాస్తికవాదుల్ని కూడా ఈ 21 రోజులు ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టాడు. ఆయన భోజనం దగ్గర కులం లేదు, మతం లేదు, వాడు నాస్తికుడు ఆస్తికుడు అక్కర్లేదు. ఎందుకంటే వాడు మలమల మాడి చచ్చిపోతున్నాడు కదండి, అలా చచ్చిపోతున్నప్పుడు అన్నం పెట్టవలసింది. అందుకనే దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో అతిథిల్ కాల సమాగతున్ ఘనభుభుక్షాతుల్ పతిశ్రాంతు ఆతత మార్గోత్తత ధూళి ధూసరిత గాత్రస్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగతి. అతిథి ఆకలితో మన ఇంటికి రాగానే నువ్వు మా కులం వాడివా అని ఎప్పుడు అడగండి. మనం చేసే పెద్ద పొరపాటు అది. వాడు ఆకలికి మాడిపోయి మన ఇంటికి వచ్చాడు, మన ఆశ్రమానికి వచ్చాడు, మన సత్రానికి వచ్చాడు. నువ్వు మావాడివా కాదా? మావాడివైతే అన్నం పెడతాం, లేకపోతే అసలు గడపెక్కకంటే. అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడని దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణం చెబుతున్నది. అన్నం పెట్టమని అడిగితే మాత్రం ఆకలికి మాడిపోతే ఉంటే ఎంత అన్నం పెట్టు, లేకపోతే ఏం చెప్పాలో తెలుసా? అన్నం లేదయ్యా, అయిపోయింది, ఇంక ఈ పూట లేదని చెప్పి వినయంగా చెప్పు. కుల ప్రస్తావన అన్నం దగ్గర మాత్రం తేరు, ఇంకెక్కడన్నా తేరు. పెళ్ళో సంబంధమో ఇంకోటో ఇంకోటో అలాంటి చోట కులం ఎత్తు. అందుకే అతిథి కాల సమాగతం అంటే అతిథి ఇంటికి వచ్చినప్పుడు, అందులో మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చినప్పుడు ఘనభుభుక్షార్థుని బాగా ఆకలితో ఉన్నవాడిని, అలిసిపోయి వచ్చిన వాడిని అతని కుల శీలాదులు అడగద్దు. అందుకే అజ్ఞాత కులాభిధానం అన్నాడు అక్కడ. అతని గురించి అస్సలు అడగద్దు, అన్నం పెట్టేయి, ఆ తర్వాత కావాలంటే అడుగు మిగతా వివరాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. అక్కడ గనక అతడిని తిరస్కరించి అవమానించి బాధ పెడితే అటువంటి వాడు ఎప్పటికీ ముక్తి పొందడు. వాడు చీమగా, దోమగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా ఇలా పుట్టి 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 చివరికి ఎప్పుడో విముక్తి పొందుతాడు. పోయి నేను చెప్పిన పద్యం సొంతమా కల్పితమా? మార్కండేయ పురాణములో దత్తాత్రేయ చరిత్రలో ఉన్నటువంటి విషయం చెబుతున్నాను. నేను ఏం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను, ఎందుకంటే మేము పౌరాణికులం, ప్రమాణం ఉన్నదే చెప్పాలి, సొంత పెత్తనంతో నోటికొచ్చినవి చెప్పకూడదు. కాబట్టి ఆకలికి మాత్రం వాడిపోయేవాడిని ఇంక ఏమీ అడగకూడదు. అందుకే ఈ మహానుభావుడు పరమ వైశ్యోత్తముడు చాలా గొప్పవాడైన ఆ వైశ్యవంశానికి వన్నీ తెచ్చిపెట్టిన పుణ్యాత్ముడు తిరుతొండ నమ్మి, అందుకే ఆయన అవతల వాడి కులం అడగలేదు, మతం అడగలేదు, వాడి ధర్మం అడగలేదు. ఈయన శివభక్తులకే అన్నం పెట్టేవాడు, కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అన్నం పెట్టాడు ఆయన. అది గొప్పతనం, అది నిజమైన శివభక్తుడు చేయవలసిన పని. ఒక్క మాడిపోతున్నప్పుడు మాత్రం, ఆకలికి మాడిపోతున్నప్పుడు మాత్రం వాడి మతం ఏదైనా వాడికి ఎంత అన్నం పెట్టాలి. అందుకే ఈ 21 రోజులు తన ఇంట్లోనే ఈ రకరకాల జాతులు వాళ్ళందరినీ పెట్టుకున్నాడు ఆయన. ఈ క్షపణకుల్ని, అవధూతల్ని పెట్టుకున్నాడు. కాపాలికులు చేతిలో పుర్రి పెట్టుకుని ఆ పుర్రిలో అన్నం వేయించుకుని తినేవాళ్ళని కాపాలికులు అంటారు. కాపాలిక వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క కపాలాన్ని, పుర్రిని కుడి చేతిలో పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి భిక్ష అందేయి అని అడుక్కుంటారు. అవతల వాడు భిక్ష ఎక్కడ వెయ్యాలి, ఈ కపాలంలో పురిలో వెయ్యాలి. ఆ పురిలో వేసిన అన్నాన్ని అప్పుడు చేత్తో తీసుకుని అన్నం తింటాడు. భిక్షాటన చేసే కాసేపు కుడి చేతిలో ఉంటుందట పుర్రె. శివుడు కూడా కాపాలిక వ్రతం పూనాడు. ఒకప్పుడు బ్రహ్మ యొక్క కపాలాన్ని తన చేత్తో గిల్లేశాడు ఆయన. ఆ తర్వాత బ్రహ్మ కపాలాన్ని కుడి చేత్తో పట్టుకున్నాడు. చివరికి అన్నపూర్ణాదేవి దగ్గరకు కూడా వచ్చి భిక్ష అందేహి అన్నాడు. అమ్మవారు భిక్ష వేసింది. భిక్ష వేసిన తర్వాత ఈ పురిని ఎడమ చేతిలోకి తీసుకుని అప్పుడు ఆ పురిలో ఉన్న అన్నం కలుపుకుని తిన్నాడు ఆయన. దీనికి కాపాలిక వ్రతం అని పేరు. జీవుల మీద అపార కరుణ ఉన్నవాడు, ప్రతి జీవి యొక్క కపాలములో శివలింగములు చూడగలిగేవాడు మాత్రమే ఈ అపూర్వ వ్రతాన్ని పాటిస్తాడు, ఇంకెవ్వరూ పాటించలేరు. అటువంటి వాళ్ళని కాపాలికులు అంటారు. అలాంటి కాపాలికులు ఉన్నారు ఆ సమయంలో, వాళ్ళకన్నం పెట్టాడు ఆయన. కొందరు పొంగులు అంటే కుంటివాళ్ళు, కొందరు అంధులు, కొందరు చెవిటివాళ్ళు, కొందరు అయితే నాస్తికవాదులు, దేవుడు లేడన్నారు. అటువంటి వాళ్ళని కూడా పోన్లే, మీ మతం ఏదైతేనే మీరు ఏమని ఏడ్చినా నాకు అనవసరం, ఇప్పుడు మాత్రం ఆకలితో ఉన్నారు రెండని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఈ 21 రోజుల్లో 14 రోజుల వరకు వంట చెరకు సరిపోయిందిట. బాగా ఎండిన కట్టెలున్నాయి, ఆ కట్టెలతో చక్కగా వంట వండి పెట్టాడు. కాకపోతే అవి ఎంతకాలంగా ఉంటాయి, ఏదో ఒకళ్ళిద్దరికో 1000 మందికో అయితే సరిపోతాయి. ఇల్లంతా జనంతో నిండిపోయింది, 1000 మంది వీరశైవులు ఉన్నారు. ఇది కాకుండా ఇంకా బయట చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ అన్నం పెట్టడానికి ఈ కట్టెలు సరిపోలేదు, ఇంధనం అయిపోయింది. ఇప్పుడు ఎలా, ధాన్యం ఉంది, పప్పులు ఉన్నాయి, నెయ్యి ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఆవగాయలు, మాగాయలు ఇలాంటివన్నీ ఉన్నాయి, ఊరగాయలు అన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, ఎటొచ్చెట్టు పోయినా ఇక ఇంధనమే నిండుకుంది. అప్పుడు వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి, కట్టెలు అయిపోయాయి, వర్షం చూస్తే ఆగడం లేదు, ఇప్పటికిప్పుడు వీళ్ళకి వంట ఎలా చేసి పెట్టాలి, ఎలా అన్నం పెట్టాలి, పైగా ఈ వచ్చిన వాడు సామాన్యులు కాదు, పెట్టేవాడు ఎంతో గొప్పవాడు, వీడిని ఇప్పుడే ఉపయోగించుకుందాం అనుకుని ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికట. పొద్దుటి పూట ఒక్కొక్కడు ఏమనేవాడు తెలుసా, ఏమంటే నేను ఒట్టి పాలే తాగుతానండి, పంచదార లేని పాలు, అంటే వీడు షుగర్ పేషెంట్ అనమాట. ఈ టీ కాఫీ ఇద్దాం అనుకుంటాం మా పీఠంలో కూడా, వచ్చిన వాళ్ళు ఎన్ని గొంతెంపు కోరికలు, ఏమంటే ఫలానా టీ పొడితో టీ పెడితేనే తాగుతామని ఒకడు, పంచదార తక్కువ వేయాలని ఒకడు, అసలు వేయకూడదని ఒకడు, వేడిగా ఉండాలని ఒకడు, వేడి ఎక్కువగా ఉంది తగ్గించండి అని ఒకడు, కాఫీ కావాలని ఒకడు, ఎన్ని కోరికలు, మాయదారి కోరికలు. పాప అవతల వాడి ఎంత కష్టపడుతున్నాడో వాడు చేయగలడా లేదా ఇవేం ఆలోచించరు అనమాట గొంతెంపు కోరికలు. ఒకటి కొబ్బరి పడదు, ఒకటికేమో బంగాళదుంప పడదు, ఒకటికేమో దొండకాయ పడదు, ఒకడికేమో టమాటా పడదు. ఎంతమందికి పడేది ఏమిటి అనేది ఎవరికి తెలియదు, కడుపులో మాత్రం పడలేదో ఒకటి. ఇప్పుడు ఎంత కష్టం అండి వంట చేసి పెట్టడం అంటే. నిజంగా పాప అన్న సత్రాలు వాళ్ళు ఎంత యాత్ర పడుతూ ఉంటారు ఒక్కోసారి. ఒకడికి ఉప్పు ఎక్కువ ఉండకూడదు, ఒకడికి తక్కువ ఉండకూడదు, ఒకడికి కారం ఉండకూడదు, ఒకడికి పులుపు ఉండకూడదు. ఎంతమందిని దృష్టిలో పెట్టుకు వంట చేయాలంటే ఆ సత్రములలో ఉండే వంట వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. పైగా రెండింటి వరకు అన్నం పెడతామంటే మేము గుళ్ళోకి వెళ్ళి వచ్చామండి, 4 గంటల దాకా దర్శనం అవ్వలేదండి, అప్పుడు పెట్టరా అండి అని తగాదా ఒకడు. అన్నం లేకుండా వీధుల్లో తిరిగామని వాడిపోయామని పైగా ఈ తీసుకొచ్చిన గురువుగారి మీద రపం వేసేవాడు ఒకడు. ఎన్ని కష్టాలు ఉంటాయి ఈ సృష్టిలో. అటువంటి కష్టములను ఎదుర్కొని అన్నం పెట్టి అన్నదానం చేసి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. మహానుభావుడు గనక చిరుతొండ నమ్మి పడ్డాడు. ఆయన ఈ అన్నదానం చేస్తుంటే ఒకడొచ్చి పాలు అనేవాడు, ఒకడు గుమ్మ పాలు అనేవాడు, ఒకడు గేది పాలు లేవండి అన్నీ ఆవు పాలేనా, ఆవు పాలు వేడి చేస్తున్నాయండి అన్నట్ట. ఆవు పాలు వేడి చేస్తున్నాయి వీడి బతుక్కి. ఇంకోటి వచ్చి ఆవు నెయ్యి రోజు, ఆవు నెయ్యి కొంచెం ఆకుపచ్చగానో పసుపచ్చగా ఉంది, గేది నెయ్యి అయితే తెల్లగా ఉండని ఒకడు. ఒకడొచ్చి పూతరేకులు దొరకమంటారండి అన్నట్ట. ఇది వర్షం కుంభవృష్టిగా 3 ఏళ్ళు 21 రోజులు వర్షం కురుస్తుంటే పూతరేకులు కావాల్సి వచ్చాయి వీడికి. ఇలాంటివన్నీ వినైనా అయ్యా వీలున్నంత వరకు మీకు అన్నీ చేసి పెడతాను, లేని వాటిని ఈ 21 రోజులు కాదు ఈ వర్షాకాలంలో నేనేం చేయలేను, తర్వాత చేసి పెడతానులేండి ఉంటే అని పాపం సర్దుకునేవాడు. ఇలాంటి కష్ట సమయంలో ఇంధనం అయిపోయింది, పాపం అన్నం తినడానికి అంగలు అరుస్తున్నారు ప్రజలు. ఓ భార్యామణి తిరువెంకరాంచి, ఇప్పుడే కొంతమంది వచ్చి మాకు 6:30కి ఆకలిస్తోంది, కాస్త ఉప్పుడు పిండి ఏమైనా చేసి పెడతారా అని అడుగుతున్నారు. ఇంధనం లేదంటున్నావు మరి ఎలాగా అన్నాడు. అప్పుడు ఆవిడేముందో తెలుసా, మనకి దేవుడి అనుగ్రహం ఉంది, ఈశ్వర అనుగ్రహం ఉండగా అన్నదానం చేయడానికి లోటేముంటుంది, నాకు 1000 బీరువాలు అంటే 1000 బీరువాల నిండా పట్టు చీరలు ఉన్నాయి, 1000 బీరువాల పట్టు చీరలు, ఆ పట్టు చీరలు నూనెలో ముంచేద్దాం, పొయ్యి కింద పెడదాం, ఈ విధంగా వస్త్రాలతో వంట చేద్దామంది. ఎంత గొప్ప ఆలోచన! ఇలాంటి భార్యలు ఉంటారండి ఎక్కడనా అంటే ఉంటారు. ఏదో మీలో ఇక్కడ వింటున్న వాళ్ళంతా మంచివాళ్ళు, మహాపతివ్రతలు వచ్చారు, భర్త మాట వినేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, కాకపోతే ఇక్కడ కూర్చుని పురాణం వింటారా? గ్యారంటీగా మీరు అందరూ తిరువెంగనాంచి చిరుతొండ నమ్మి భక్త సిరియాళ్ళు కనపడుతున్నారు నాకు. అలా అనకపోతే 2వ రోజు పురాణానికి రారు. అందులో మొత్తం చెప్పచ్చేది ఏంటంటే, మొత్తం మీద ఆవిడ ఉత్తమురాలు కనుక పట్టు చీరలన్నీ పట్టుకొచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో 100 డబ్బాలు తెగున్నాయండి, ఇంకా తైలమునకు కొరత లేదు, అందుకని పొయ్యి దగ్గరికి రావడం. ఆ వంట ఆయనకి ఈ పట్టు చీరలు నూనె పెట్టారు, చీరలల్లా బట్టలల్లా అందులో ముంచడం, నూనెలో పొయ్యిలో పెట్టడం, భగ్గును వండించడం, దాని మీద కొండలు పెట్టారు. వంట ఆయన అన్నాడు, ఇక నాకు కూడా ఎంత విసుగొచ్చేస్తుంది, పొద్దున సాయంత్రం లేకపోతే వర్షాకాలం వంట ఎక్కడ చేస్తాను, నేను ఉద్యోగం మానేసిపోతున్నానని. చివరి 7 రోజులు ఉద్యోగం మారిపోయాట చెయ్యలేక. ఇంతమంది జనాలకు వాడు ఒక్కడూ చేయాలి, ఏదో ఇంట్లో ఉన్నప్పుడు అంటే చేస్తాడు, కానీ ఈ టైంలో చేయడానికి విసిగెత్తి తిట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు కేవలం ఆ గృహములో ఈ భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయి చందనిక అని పేరు కలిగిన ఒక పరిచారిక వీళ్ళే మిగిలారు. విసుక్కోకుండా దాదాపు 7 రోజుల పాటు, ఇంకా అప్పటికి 14 రోజులు గడిచింది, ఇంకా 7 రోజులు వర్షం కురిసింది. ఈ 7 రోజులు ఈ భార్యాభర్తలు, ఈ పిల్లవాడు, ఆ చెలికత్తె కలిసి వస్త్రములను నూనెలో ముంచి పొయ్యిలో పెట్టి భగభగ మండించి కొండలు పెట్టి మూకుళ్ళు పెట్టి వాటి మీద రకరకాల వంటకాలు యథాశక్తిగా వండి ఏమాత్రం లోటు లేకుండా అందరికీ అలా పెడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటో తెలుసునండి, మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఈ వచ్చిన వాళ్ళు 1000 మంది శివభక్తులతో పాటుగా ఇంకొక 3-4 వేల మంది ఉంటారు, అంటే దాదాపు 5 వేల మంది ఉన్నారు ఆ ఇంట్లో. ఈ 5 వేల మంది ఉత్తరోజుల్లో కాలకృత్యాలుగా బయటికి పోతారు. ఇప్పుడు కుంభవృష్టి కురుస్తోంది, బయటికి వెళ్ళలేరు, అందుకని వాళ్ళంతా అన్నారట, మేము వర్షంలో బయటికి కాలకృత్యాలకు ఎలా వెళ్ళమండి, మాకేమో చీటికి వాటికి ఉత్తరానికి వెళ్ళాలి, మలానికి వెళ్ళాలి ఎలాగా అన్నారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పడుకునే ఒక పెద్ద విశాలమైన శయన గృహం ఉన్నది, శయనాగారము లేక శయన గృహం, నిద్రించే ఇల్లు. ఆ ఇల్లు ఇంచుమించుగా ఈ మొత్తం ఎంత ఉంటుందో ఈ ప్రాకారం మీరు ఉపన్యాసం ఇవ్వడానికి అంత ఉంటుంది. అందులో మంచాలు తీసేసాం, మీరు ఇక్కడే మలమూత్రాలు గారిచ్చేయండి, మేమే నీళ్లు పెట్టి కడుగుతాం అన్నారట. అసలు ఎటువంటి మనుషులండి వీళ్ళు, అది వింటూ ఉంటేనే హృదయం తరుక్కుపోటలా. అలా అంతమంది మలమూత్రాలు కూడా వాళ్ళు కడిగి సేవ చేశారు. ఓ పక్కన అన్నాలు వండి పెట్టడం, వీటిని కడగడం. వాటిని కడగడానికి ఈ కుంభవృష్టి వర్షం కదా, అందులో నీటికి లోపం లేకుండా గుండిగలు నిండిపోతుంటే వాటి అలా పోసుకుంటూ కడుగుతూనే ఉన్నారట. మానవ మాతృలు చెయ్యలేని అన్నదానము, పారిశుద్ధ కార్యక్రమము ఆ పుణ్య దంపతులు తమ పుత్రుడితో చెలికత్తెతో ఇంకొక 7 రోజుల పాటు చేశారు. మొత్తం మీద 21 రోజులు పగబట్టినట్టుగా కాంచీపురం మీద ఇంద్రుడు కుంభవృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. ఆ పుణ్యాత్ముడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. 21 రోజులు గడిచింది. 22వ రోజు భయ్యుడుగా తెల్లవారింది, సూర్యుడు ఒక్కసారిగా విజృంభించి ఆకాశంలోకి వచ్చాడు. అప్పటిదాకా ఏ పక్కన చూసినా గరరవరట్ గరరవరట్ అంటూ అరుస్తున్న కప్పల బెకబెకలాగిపోయాయి. వర్షధార ఆగిపోయింది. మేఘాలన్నీ చల్లాచెదరైపోయాయి. ఆకాశం పూర్తిగా స్వచ్ఛమయ్యింది, నిర్మలమైపోయింది. సూర్యభగవానుడు తీక్షణములైన కిరణములతో ప్రకాశిస్తున్నాడు. ఈ లోపల భోజనాలు చేస్తున్న ఇంతకాలం గడిపినటువంటి వాళ్ళు అనుకున్నారట, వాళ్ళలో వాళ్ళు, ఈ వర్షం తగ్గిందా, చెంగును గెంతేసి మన ఊరు మనం పోదాం, మళ్ళీ అసలు ఈ కాంచీపురానికి రావద్దు, మాయిదారి కాంచి అని తిట్టుకుంటున్నారు లోపల. ఇది శివుడి పరీక్షను తెలియదుగా వాళ్ళకి. పేరుకి సన్యాసం పుచ్చుకున్నా లోపల కామక్రోధాదులు ఏం తగ్గలేదు వాళ్ళకి. అందుకని వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటున్న వాళ్ళు, భక్తులు కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వర్షం వెలిసిందో ఇక అందరూ చూడండి, ఓ పక్కన బురదున్నా సరే, ఇంకా వీధుల్లో కొంత నీరున్నా సరే, బాబోయ్ మళ్ళీ వర్షం వచ్చేలోపు ఈ ఊరు వదిలిపోదాం, ఇక మళ్ళీ ఇక్కడ ఉండద్దు, రోజు ఈ భోజనాలు చేయలేకపోతున్నాం, ఏంటి ఇంత హాయిగా తిని. ఇంటికి పోయి ఆ గంజినీళ్ళో ఆ పచ్చిమిరపకాయ ముక్కో లేకపోతే జొన్నన్నమో అవే రుచిగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళంత నిజంగా చాలామంది వాళ్ళలో ముష్టి వాళ్ళు, జీవితంలో ఇంత పుష్టిగా అన్నందని వాళ్ళు లేరు. పుష్టిగా సంతుష్టిగా అన్నం తినడం ఎరగని ముష్టి వాళ్ళు కూడా వాళ్ళ ఊరు ఉండిపోవాలనుకున్నారట. అందుకని వీళ్ళంతా తిట్టుకుంటూ ఎప్పుడు ఈ వర్షం వెలుస్తుందా, ఎప్పుడు పోదామా అనుకుంటూ మొత్తం మీద వెళ్ళిపోయారు. ఇంచుమించుగా 10 గంటల సమయానికి పూజలు పూర్తి చేసుకుని వీళ్ళు బయటకు వచ్చేసరికి ఇంట్లోంచి వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. ఎండకి నేలంతా కూడా అప్పుడే క్షణాల్లో ఆ బురద ఆరిపోయి గట్టి పడిపోయింది. ఈయన భార్యని ఈ పూట ఎవరికైనా పాలు పెరుగు లేకపోతే ఇంకేమైనా తాగడానికి ద్రవ పదార్థాలు ఇలాంటివి ఇచ్చావా అంటే, ఏమేమనండి అలా వర్షం వెలవగానే పొద్దున్నే లేచి బిచారా సర్దుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఈ బధుర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి చెటి పరివ్రాజ కాతి తిక్షపడ కావదూత కాపాలికాద్యనాథులు అందరూ ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఎవరూ ఈ పూట మన ఆతిథ్యం స్వీకరించే వాళ్ళు లేరుంది. ఆవిడ ఈయన తెల్లబోయాడు, అప్పుడే వెళ్ళిపోయారు మూటా ముళ్ళే సర్దుకుని అని. ఇల్లంతా వెతికితే ఇంట్లో ఎవడూ లేడు, ఒక్క వస్తువు కూడా వదలకుండా, గుండు సూది కూడా వదలకుండా ఎవరి వస్తువులు వాళ్ళు మూట కట్టుకు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఈయనకి ఓ బెంగ పట్టుకుంది. ప్రతిరోజు కనీసం ఒక్క శివభక్తుడికైనా అన్నం పెట్టకుండా మనం భోజనం చెయ్యం, అది మన నియమం. ఇవాళ వర్షం వెలవడంతో ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వానదేవుడు ఉన్నంతకాలం మనం ఎంతో సుఖంగా ఉన్నాం. ఈ వంకతో అతిథులకి భోజనం పెట్టాం. ఇవాళ వర్షదేవుడు తప్పుకోగానే అతిథులు కూడా తప్పుకున్నారు. భార్యామణి, ఎంత విచిత్రం ఇది, కాంచీపురంలో ఏనాడు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టకుండా మనం భోంచేయలేదు. ఇవాళ మనకి అన్నం పెట్టడానికి కూడా ఒక అతిథి దొరకడం లేదు. సర్లే, నువ్వు ఇంట్లో పదార్థాలు సిద్ధం చేస్తూ ఉండు, నేను ఎక్కడైనా ఒక్క శివభక్తుడైనా దొరుకుతాడేమో, 4 కోడల సంగమ ప్రాంతానికి వెడతాను, 4 రోడ్లు కలిసేటటువంటి కోడల దగ్గరికి వెళ్ళి వెతికి తీసుకొస్తాను. అదీకాక ఊరవతల పాడుపడిన సత్రాలు కొన్ని ఉన్నాయి. పూర్వం ఏం చేసేవారంటే పెద్ద పెద్ద సత్రాలు మండపాలు కట్టేవారు. ఇప్పుడు ఇక్కడ మనం వస్తూ ఉంటే చూసారు, పొడుగ్గా మండపం ఉంటుంది, గుళ్ళోకి వెళ్లే ముందు అక్కడికి వచ్చి అక్కడెక్కడ యాత్రికులు విశ్రాంతి తీసుకునేవారు. ఆ విశ్రాంతి కోసమని మహానుభావులైన రాజులు ఎంతో మంది ఆ మండపాలు కట్టించారు. ఆ రోజుల్లో దిక్కులేని వాళ్ళంతా వాటిల్లో తలదాచుకునేవారు, అయితే భక్తితో తలదాచుకునేవారు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు కాదు. అలాంటి సత్రాల్లో ఎవడో ఒకడు దొరకపోతాడా అని ఆ క్షణమే ఆయన ఇంత విభూతి గుచ్చుకు బయలుదేరాడు. ఎప్పుడైనా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేటప్పుడు అతిథులకి విభూతి ఇస్తారు. విభూతి అందుకున్నారు అంటే ఆ ఇంట్లో భోజనం చెయ్యాలి. భోజనం చెయ్యని వాడు చేత్తో విభూతి అందుకోకూడదు. అందుకనే పొడి విభూతి చేతిలో వేయించుకోకూడదు అని శాస్త్రం ఒకటి ఉన్నది. అది ఒక కఠోర నియమం. ఎప్పుడైనా పుచ్చుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. తడి విభూతి అయితే నుదుట రాయించుకోవచ్చు, కానీ పొడి విభూతి చేతులు ఎవడన్నా వేస్తుంటే చేత్తో మాత్రం స్వీకరిస్తే సదరిద్రో భవేత్, వాడు దరిద్రుడు అవుతాడని శాస్త్రం. అందుకని భస్మం మాత్రం చేత్తో అందుకోకూడదు. అందుకోకూడని వస్తువులు కొన్ని ఉన్నాయన్నమాట. భస్మము మాట వరుసకు కూడా చేత్తో అందుకోకూడదు. అందుకని ఈయన ఏం చేశాడు, కేవలం అన్నమునకు నేను ఆహ్వానించినప్పుడు అన్నము తింటామని అంగీకరించిన వాడికి మాత్రమే విభూతి ఇవ్వాలి. అటువంటి వాడు దొరికితే వాడి చేతిలో ఎంత విభూతి వేస్తాను, వాడు అతిథిగా వస్తాడు, వాడికి మేము అడిగిన ఆహార పదార్థాలు పెడతాం అనుకుంటూ ఎంత విభూతి తీసుకుని దాన్ని రొంటిలో ఉన్న డబ్బాలో వేసుకు బయలుదేరాడు. మొత్తం కాంచీ పట్టణం అంతా అతిథి కోసం తెగ గాలించాడు ఆయన. వీధి వీధి ఇల్లు ఇల్లు తెగ తిరిగాడు ఆయన. ఎక్కడ అతిథి దొరకడంలా, మాట వరసకు కూడా శివభక్తులు దొరకడంలా. చివరికి వెతికి వెతికి 4 దారులు కలిసే ప్రాంతాలు వెతికాడు, విడివిడిగా వీధులు వెతికాడు, ఇళ్ళు గాలించాడు, సత్రాలు గాలించాడు. ఎక్కడ దొరక్క మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఊరికి బాగా దూరంగా ఉన్న ఒకే ఒక్క పాడుబడిన సత్రం చివరిగా మిగిలిందిట, అక్కడికి వెళ్ళాడు. ఇంకా మిగతా అంతా గాలించాను, ఆఖరిగా ఈ సత్రం దగ్గరకు వచ్చాను. ఈ పాడుబడిన సత్రం దగ్గరైనా ఒక్కడైనా దొరికితే బాగుండును, వాడిని నేను అతిథిగా తీసుకెడతాను. వాడు దొరకకపోతే ఈ పూట నాకు అతిథి దొరకడు, అతిథి దొరకకపోతే నేను ఉపవాసం ఉంటాను అని నిశ్చయించుకున్నాడు ఆయన. అతిథికి అన్నం పెట్టకపోతే అన్నాళ్ళైన ఉపవాసం ఉంటాడు ఆయన, అది ఆయన నియమం. అందుకనే చిట్ట చివరిగా ఆ పాడుబడిన సత్రం దగ్గరికి వెళ్ళాడు. అది ఊరికి చాలా దూరంలో ఉంది. అది కూలిపోతున్న పెద్ద శిలాస్తంభములతో కూడిన సత్రం. ఈయన అదృష్టం, ఆ సత్రం అరుగు మీద బాగా పండు ముసలివాడొకడు పడుకుని ఉన్నాడు. దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి వాడికి. తల ఇలా వణికిపోతుందిట. సంసార బంధంబు సమసినే మొయటంచు పంకించి తలను అంకించువాడు. ఇక నాకు సంసార భ్రమ లేదు, సంసారంలో మహాపాపాలు చేసి చేసి ఉన్నాను, ఆ పాపాలన్నీ నా తలకాయ మీదకి చేరాయి, అందుకే వణికిపోతోంది నా తల, ఇంకెందుకు నాకు సంసారం అని సంసారాన్ని అసహ్యించుకుంటున్నట్టుగా అతని తల వణికిపోతుందట. ముసలితనంలో కొంతమందికి తల ఎలా వణికిపోతుంది, వణుకుడు రోగం ఒకటి ఉంటుంది పాపం, ఏం చేస్తాం, అది కూడా భగవంతుని యొక్క లీల. వాడికి తల వణుకుతోంది, గడ్డం బాగా నెరిసిపోయి పొడుగ్గా పెరిగిపోయింది, మీసాలు గడ్డాలు ఈ తల మీద చుట్టూ ఇంకా పూర్తిగా వెండి అన్నమాట, వేరే వెండి కొనుక్కోకల అంతలా పండిపోయింది అన్నమాట. నరసిన గడ్డంబు నరసిన మీసంబు నరసిన రోమ పాండుర శిరంబు అంటాడు శ్రీనాథుడు హరవిలాసంలో. గడ్డము నరిసిపోయింది, తల చుట్టూ నెరిసిపోయింది, మీసము నెరిసిపోయింది, బాగా పండైపోయింది. దానికి తోడు చేతుల దగ్గర ఎత్తినప్పుడు ఈ చర్మం కిందకి వేళ్లాడిపోతుంది, లోపల మాంసం అంతా హరించుకుపోయి చర్మం పూర్తిగా కిందకి జారిపోయిందట పాపం. చర్మం జారిపోయింది, ముక్కు జారిపోయింది, ఈ ముడతలు పడినటువంటి ముఖం మీద ఉన్నటువంటి చర్మం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముఖం ముడతలు పడుతుంది కానీ చర్మం మరీ ఇలా జారిపోవడం చాలా విచిత్రంగా ఉందట. కంటి దగ్గర నుంచి చర్మం కిందకి వేళ్లాడిపోతుంది అన్నమాట. కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయి, చెవుల్లో జుట్టు బాగా పెరిగిపోయింది, కొంతమందికి చెవుల వెంట్రుకలు కూడా బాగా పెరిగిపోతాయి, అదో యోగం ఏం చేస్తాం. ఓసారి ఒక ఆయన విష్ణువు కోసం తపస్సు చేశాడు. విష్ణు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవి నుండా జుట్టు మొలవాలి అని వాడు వరం కోరాడు. తథాస్తు అన్నాడు విష్ణువు. ఆ తర్వాత మాయమైపోయాడు ఆయన. ఈ వెంటనే ఈ మేనలుడు పరుగు పరుగుని ఇంటికి వచ్చి మామయ్య ఇలా రా అన్నట్ట. ఆ మామయ్య అప్పటికే ఒక కత్తిరించుకుని ఈ జుట్టు కత్తిరించుకుంటూ వస్తున్నాడు. మావయ్య నీ చెవుల్లో జుట్టు బాగా మొలిచిందా అన్నట్ట. అదేమిటోరా హఠాత్తుగా చెవిలో దుబ్బు దుబ్బులు కింద చెట్లు మొలిచినట్టుగా జుట్టు మొలుస్తోందిరా, విసిగెత్తిపోయి ఎంత కత్తిరించినా మళ్ళీ జడలు పెరిగినట్టు పెరిగిపోతుంది, మర్రి ఉండలు పెరిగినట్టు పెరిగిపోతుంది అన్నట్ట. నేనే మావయ్య ఈ వరం కోరాను అన్నట్టే. ఒరే మేనల్లుడే ఈ పిచ్చి వరం ఎందుకు కోరేది, అసలు ఏం జరిగిందంటే విష్ణువు కోసం తపస్సు చేశాను, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఏం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలని కోరుకున్నాను, ఆయన తథాస్తు అన్నాడు, అందుకే నీకు ఎంత జుట్టు వచ్చింది, నువ్వు ఎంత కత్తిరించుకున్నా అలా మొలుస్తూనే ఉంటుంది అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు ఎందుకులే ఈ వరం కోరామంటే వాడు ఎవడో పంచాంగంలో రాశాట, మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని, అందుకు కోరాను మామయ్య అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడా విష్ణు అంతటి వాడు ప్రత్యక్షమైతే ఐశ్వర్యం ముఖాముఖి కోరుకోక ఇది ఎందుకు కోరామంటే నాకు తోతలేదు మామయ్య అన్నాడు వాడు. ఇలాంటి పిచ్చాళ్ళు కూడా ఉంటారు. పంచాంగం చక్కగా సుముహూర్తాలకి వాటికి వాడండి, అందుకని పిచ్చివాటి అన్నింటినీ వినడం, అక్కడి నుంచి లేరిపోని పనులు చేయటం, దాంతో భ్రష్టులు అయిపోతాం. అలాగా ఆ చెవిలో జుట్టు విపరీతంగా పెరిగిపోయి తెల్లబడిపోయి ఆ జుట్టుని వాడు వెనక్కు తోసుకుంటున్నాడు. అటువంటి ముసలాయనికి సరిగ్గా సాటి వచ్చేటటువంటి అంతే వయస్సు కలిగిన ముసలావిడ భార్య పక్కనుంది. ఆవిడేమో కాళ్ళు అలా ఒత్తుతోంది, ఆవిడకి కళ్ళు కూడా లేవు గుడ్డివి. గుడ్డెవ్వ చెవిట ఆయన రోగాలతో ముసలాళ్ళైపోయిన 90 ఏళ్ళు దాటిన పండు వాళ్ళు వాడు. వాళ్ళని చూడగానే ఈయనకి ముచ్చట కలిగింది. ఎందుకో తెలుసా, శరీరం గురించి ఆయన చూస్తాడా, వాళ్ళ మృదుట దగ్గ దగ్గ వెలిగిపోతున్న విభూతి ఉన్నది. విభూతి ధారణ చేసిన ఈ మహానుభావులు వీర శైవులు, ఈ శైవ మతస్థులు దొరికితే చాలు వాళ్ళు శివస్వరూపులని వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కరించాడు. మృదుట విభూతి ధరించిన వాడిని చూడగానే వెంటనే నమస్కారం చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. ఎవడి నుదుటైనా ఇంత విభూతి కనబడిందంటే ఇంక వాడు ఎవడు ఏమిటని అడగకుండా తక్షణం నమస్కరించు, నమస్కురు అని. అందుకే ఈయన వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అయ్యా మహాత్మా, శివ విభూతి పెట్టుకున్న నువ్వు శివుడివి, నీ భార్య సాక్షాత్తు పార్వతి, మీరిద్దరూ నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈరోజు నాకు అతిథులుగా లభించారు. మీరు మా ఇంటికి ఆహారానికి వేయించేయండి, భోజనానికి రండి అనగానే ఆయన ఏదో అంటున్నట్టున్నావు, నాకు వినబడడం లేదురా అబ్బాయి, కొంచెం చెవిలో గట్టిగా అరు అన్నాడు ఆయన. ఓహో, ఇది కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈయన ఎదురుగుండా ఉన్న శివభక్తుడు కవి. కవి అంటే తెలుసుగా, కా అంటే కనిపించదు, వి అంటే వినిపించదు, అందుకని కవి. ఈయనకి వినిపించదు కనిపించదు అనుకుని దగ్గరికి వెళ్ళి చెవులు గట్టిగా ఒక కరుపరిచాడు అనమాట. మన బైక్ రీసౌండ్ ఇచ్చినట్టుగా అరిచాడు అనమాట. ఏమండో, నేను ఒక శివభక్తుణ్ణి, నేను ప్రతిరోజు ఒక శివభక్తుడికి అన్నం పెడతాను, అన్నం పెట్టకుండా నేను అన్నం తినను, మా ఇంటికి ఈ పూట భోజనానికి రండి, ఇదిగో విభూతి తీసుకోండి, వస్తున్నట్టు అంగీకార సూచకంగా విభూతి తీసుకోండి అన్నాడు. అంటే విభూతి పుచ్చుకుంటే వస్తాను ఒప్పుకున్నట్టే. అంటే ఆయన, ఒరే అంత వస్తావేం రా, నేను ఏమన్నా చెవిటాడినా అన్నట్టు. ఈ చెవిటాళ్ళతో ఇదో పెద్ద సమస్య. ముందేమో ఆ వినబడలేదు అంటాడు, గట్టిగా చెప్పంటాడు. మళ్ళీ గట్టిగా చెవులు చెవుకోండి, ఏం అంత వస్తావు, నాకు వినబడదా అంటట. కావాలని అవతలని విసుక్కుంటున్నాడు. ఈయన విసుక్కుని, ఏం నాయన నేనేమన్నా చెవిటాడినా, కాస్త మెల్లిగా చెప్పాడట. అప్పుడు నేను మళ్ళీ కొంచెం సౌండ్ అటు ఇటు కాకుండా తగ్గించి ఆ తర్వాత ఏమన్నాడు, నాయన అయ్యా మా ఇంటికి భోజనానికి రండి, నేను ఆహ్వానిస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన, ఓహో నీ ఇంటికి భోజనానికి రావాలా, దానికే వస్తాం. ఇప్పటికి 3 ఏళ్ళు 21 రోజులుగా ఇక్కడ వర్షం కురిసింది, వాడు 22వ రోజు. ఈ 21 రోజులుగా మేము మళ్ళా మాడిపోతున్నాం, మాట వరసకు కూడా మాకు తినడానికి ఎంత ఆహారం లభించలేదు, కడుపు నకనకలాడిపోతుంది, చావడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే అంటే ఆ ముసలావుడు కూడా అలాగే ఉంది. పెళ్ళాన్ని పస్తుంచడం తప్పే, కానీ ఏం చేయను, వర్షంలో కదలలేకపోయాను, అందువల్ల నువ్వు పిలిచావు గనక భోజనానికి వస్తాను. కానీ నాకు ఒక కఠోర నియమం ఉన్నది, నా నియమాన్ని నువ్వు పరిపాలన చేస్తానంటే నేను నీకు భోజనానికి రావడానికి అంగీకారం తెలుపుతానన్నాడు. అప్పుడు మీకేం కావాలో కోరుకోండి, మీరు అడిగితే చాలు, నేను ఏదైనా చేస్తాను, శివభక్తులు అడిగితే కాదంటానా అన్నాడు ఈయన. అయితే ఇప్పుడు విను, మాది ఘోర వీర శైవాచారం, నేను ఈశ్వరుడికి నరబలి ఇచ్చి ఆ నరమాంసంతో ఈ పూట ఉపవాసం ముగిస్తానని ఒప్పుకున్నాను, నాకు నరమాంసం పెడతానంటే నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నాడు ఆయన. సంతోషంగా పెడతానన్నాడు ఈయన. కంగారు పడక అప్పుడే, నాయన నరమాంసం అంటే ఎవరినో కొనుక్కొచ్చి వాడిని చంపి పెడితే అది నేను తిన్ను, నీవు నీ భార్య కలిసి నీ కొడుకుని మెడ స్వయంగా పట్టుకుని ఏదో కోడిని కోసినట్టు మేకను కోసినట్టుగా కత్తిపేట దగ్గర మీ అబ్బాయి తల కొయ్యాలి, ఆ తర్వాత మీ అబ్బాయి మాంసాన్ని నువ్వు నీ భార్య కలిసి వండాలి, ఆ మాంసాన్ని అరిటాకులో భోజనంతో పాటు నాకు వడ్డించాలి, నేను నా భార్య ఆ మాంసాన్ని తింటాం, నీవు నీ కొడుకు నీ భార్య మాతో పాటు పక్కన కూర్చుని భోజనం చేయాలి, ఈ షరతుకి నీవు అంగీకరిస్తే నేను వచ్చి నీ ఇంట భోజనం చేస్తాను, విభూతి అందుకుంటానన్నట్ట. శివుడు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, అది మా వంశాచారం, అలాగే చేస్తానన్నాడు ఆయన. నువ్వంటే ఒప్పుకున్నావు, మీ ఆవిడ ఒప్పుకోద్దేమిటి అన్నాడు ఆయన. నా భార్య నా కొడుకు నా మాట జవదాటను, మేమంతా ఒకటే మాట మీద ఉంటాం. మళ్ళీ ఆయన ఒప్పుకోల, నువ్వు విభూతి ఇచ్చాక నేను నువ్వు అన్నాక తేరా ఇంటికి వచ్చాక పుత్ర ప్రేమతో మీ ఆవిడ నేను ఈ షరతుకు అంగీకరించను అంటే మొత్తం వ్రతం భగ్నం అవుతుంది, నిన్ను నేను శపిస్తాను, నా వ్రతం పాడైపోవటం వల్ల నన్ను శివుడు శపిస్తాడు, కాబట్టి నువ్వు ఎందుకైనా మంచిది మీ ఇంటికెళ్ళి మీ ఆవిడ్ని మీ అబ్బాయిని కూడా ఒప్పించి అప్పుడు నా దగ్గరికి రా, అప్పటిదాకా నేను విభూతి పుచ్చుకోను అన్నాడు ఆయన. శివభక్తులతో ఎక్కువ వాదించకూడదు కనుక నేను ఇప్పుడే ఇంటికి వెళుతున్నాను, మీరు మాత్రం ఇక్కడే ఉండండి అని పరుగు పరుగున ఈయన ఇంటికి వచ్చి భార్యామణిని పిలిచి, ఎవరో ఒక వీరశైవుడు దొరికాడు మహానుభావుడు ఆయన, ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నాను, నువ్వే ఉంటావంటే ఆవిడ చిరునవ్వుతోంది, ఏమండి ఇవాళ కాకపోతే రేపైనా మనం చచ్చిపోమా, మన శరీరం ఒక మహానుభావుడి కడుపులోకి వెడుతోందంటే అంతకంటే అదృష్టమేమున్నది, ఎంతోమంది మహానుభావులు తమ శరీరాన్ని లోకం కోసం త్యాగం చేశారు, బలిబెట్టడే శిబి చక్రవర్తి పావురంబునకు సశరీరంబుమున్ను. పూర్వం శిబి అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ శిబి చక్రవర్తి లోకశ్రేయస్సు కోసం ప్రాణమైన ఇస్తాను అని శపథం చేశాడు. ఆయన మహాదాత, ఆయన దాతృత్వాన్ని పరీక్షించాలి అనుకున్నారు ఇంద్రుడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఒక పౌరంగా మారిపోయాడు, ఇంద్రుడు ఒక డేగగా మారాడు. ఈ డేగగా మారినటువంటి ఇంద్రుడు ఈ పౌరాన్ని తరుగుకుంటూ వచ్చాడు. పౌరం పరుగు పరుగున సభాభవనంలో సింహాసనం మీద కూర్చున్న శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చింది. శిబి చక్రవర్తి, నన్ను రక్షించు, నా ప్రాణాన్ని కాపాడు, త్రాహి త్రాహి అంది. వెంటనే శిబి, నిన్ను రక్షిస్తున్నాను, నీకు ప్రాణదానం చేస్తున్నాను, అభయం ఇస్తున్నాను, రా నా సింహాసనం మీద కూర్చో అన్నాడు. అని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంతలో డేగ వచ్చింది. శిబి చక్రవర్తి, నాకు 3 రోజుల నుంచి ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాను. ఆకలి వేసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే అదృష్టవశాత్తు ఈ పౌరం దొరికింది. ఈ పౌరాన్ని పట్టుకుని తిందాం అనుకున్నాను. ఎంతలో నువ్వు దానికి అభయం ఇచ్చావు. నువ్వు అభయం ఇచ్చింది పౌరానికి, అదే సమయంలో నా ప్రాణం తీస్తున్నావు. నువ్వు ఒక ప్రాణిని రక్షించడానికి ఇంకో ప్రాణిని చంపడం ధర్మమా? ఇప్పుడు నాకు ఆ పౌరం లేకపోతే నేను మలమలబడి నేను చచ్చిపోతాను. దానిని రక్షించను, నువ్వు నన్ను రక్షించాలి కదా అంది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, పౌరానికి అభయం ఇస్తానన్నాను, అంతేగాని నీ ప్రాణం తెస్తాను లేదుగా. నీకు ఆకలి వేస్తోంది, ఆహారం కావాలి, ఆహారం ఉంటే నువ్వు బతుకుతావు. కాబట్టి ఈ పౌరం బదులు ఇంకేదైనా ఆహారం నేను పెడతాను. నా భవనంలో బోలెడన్ని పిండి వంటలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, వాటిని తినచ్చు కదా అంటే, అబ్బే నేను ధాన్యాలు పళ్ళు తినేటటువంటి జాతిని కాను, నాకు మాంసం కావాలి అన్నది. ఇంకో ప్రాణిని చంపే అధికారం నాకు లేదు, నీకేం మాంసం కావాలన్నాడు ఆయన. పోనీ ఇంకో ప్రాణిని చంపనంటున్నావు గనక నీ మాంసమే పెట్టు అన్నది. ఇప్పుడు నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను, ఈ పౌరము ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరం నుంచి కోసి నీకు పెడతాను అని వెంటనే ఈయన ఏం చేశాడు, ఒక తక్కెడ తెప్పించాడు అక్కడికి. ఆ తక్కెడలో ఒక దాంట్లో ఏం చేశాడు, ఒక త్రాసు సిబ్బిలో ఈ పావురాన్ని పెట్టాడు. రెండో దాంట్లో ఏం చేశాడు, ఒక కత్తి తెచ్చి తన తొడంత పరులు కోసి ఆ తొడ మాంసం అందులో పెట్టాడు. బంగిరి పిల్ల మామిడికే కోస్తారు చూసారా, అలాగా ఆ పెడపెడ కోసి అందులో వేశాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఈయన మంచి బలమైన రాజు, ఆయన అంత పెడ వేసినా పౌరమే బరువుగా ఉందిట ఈ మాంసం కంటే. వసి పౌరమా, ఏరుగులు మింగావా, లేక కొండలు పలహారం చేసావా అనుకుని లోపల వెంటనే ఈ రెండో తొడ కోసి అందులో వేశాడు. అయినా పౌరమే బరువుగా ఉంది. ఈ పట్టు చేతి మాంసం కోసి వేశాడు, అయినా పౌరమే బరువు తూగుతోంది, ఈ మాంసం సరిపోవడం లేదు. తక్కన వెళ్ళి తాదే ఆ తక్కెట్లో కూర్చున్నట్ట, వెంటనే తక్కెడ కిందకిదిగిపోయింది. దేవతలు హాహాకారం చేశారు, పూలవర్షం కురిపించారు. ఒక్క బక్క చిక్కిన పావురం కోసం, ఒక పెట్ట కోసం నీ శరీరాన్ని అట్టే పెట్టావు నువ్వు, ఎంత గొప్ప దాతవి అని వెంటనే ఇంద్రుడు, ఆ పక్కన ఉన్నటువంటి అగ్నిహోత్రుడు తమ స్వస్వరూపాలు ధరించారు. డేగ కాస్త ఇంద్రుడైపోయింది, పావురం కాస్త అగ్నిహోత్రుడైపోయి మహానుభావ అమ్మవారి పేరు చెప్పి, ఇష్టకామేశ్వరి పేరు చెప్పి, లేకపోతే ఇంకో విశిష్ట కామేశ్వరి పేరు చెప్పి పర్రు పర్రుమని కోళ్ళు కోసి తినే ఎంతో మంది దుర్మార్గుల్ని మేము చూసాం. దేవుడి పేరు చెప్పి బలులిచ్చే హింసాకాండతో తమ పొట్ట పోసుకునే వాళ్ళని ఎంతో మందిని చూసాం. కానీ ఒక పిట్ట కోసం శరీరం మొత్తాన్ని కాటాలో తక్కెడలో పెట్టిన వాడిని నిన్నే చూచాం, ఆహా ఏమి త్యాగం నీది అని వెంటనే చేత్తో నివరగానే ఆయన శరీరం యథాతథం అయిపోయింది. శరీరంతో స్వర్గానికి పట్టుకుపోయారు శిబి చక్రవర్తిని ఇంద్రుడు అగ్నిహోత్రుడు. అటువంటి మహానుభావులు, శరీరాన్ని త్యాగం చేసిన దాతలు పుట్టిన దేశంలో పుట్టిన దాన్ని నేను. మన అబ్బాయిని ఆ మాత్రం త్యాగం చెయ్యనంది ఆవిడ, ఎంత గొప్పదంటే ఆవిడ. మన శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెడతాం, అప్పుడు శ్మశానానికి తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే కుళ్ళిపోతుంది. లేదా ఏ తక్కెడ మీదో, లేకపోతే మరి దాని యొక్క కాష్టాల మీదో, కట్టెల మీదో, పాడి మీదో పెడితే కాలి బూడిదైపోతుంది. అలా బూడిదయ్యకంటే మన శరీరం ఒక భక్తుడికి ఆహారం ఇవాడు బతికితే అంతకంటే కావలసిందేముంది. అలా ఏనండి అంది. ఇప్పుడు కొడుకుని పిలిచాడు ఆయన, కుమార నీ సంగతి ఏమిటంటే, ఆయన చిరునవ్వు నవ్వాడు. సంసార భ్రమమిల్చుకేనియును, ఎంత అద్భుతమైన పద్యం తెలుసా, శ్రీనాథుడు రాసిన హరవిలాసం పద్యం ఇది. శ్రీనాథుడు హరవిలాసం అని ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యంలో ఒక అపూర్వ పద్యం అన్నమాట, ఒక చంటి పిల్లాడు, ఒక 8 ఏళ్ల పిల్లవాడు అన్నమాట. సంసార భ్రమమిల్చుకేనియును మత్స్వాంతం గుణం లేదు, నీ వంశం బీ పరిపాటిదే ఉడుగుడి వైక్లవ్య సంభావనలు హింసా క్లేశము మానుడి గురులు మీరే మిమ్ము ప్రార్థించదం మాంసాహారమునయ్యదం గురునకు మాయా మహాయోగికి. అమ్మా నాన్న నాకు సంసారం మీద ఎంత కూడా వ్యామోహం లేదు. ఈ సంసారంలో సుఖాలు అనుభవించాలని, పెళ్లి చేసుకోవాలని, సంపదలు పొందాలని, ఉట్టి కట్టుకుని ఊరేగాలని నాకే కోరికలు లేవు. నా హృదయం ఏనాడో వైరాగ్యంతో నిండి ఉన్నది. అందున మీలాంటి పరమ పవిత్రులైన తల్లిదండ్రుల వంశంలో పుట్టాను, కడుపున పుట్టాను. నాకెక్కడుంది వ్యామోహం? శరీర వ్యామోహం లేదు. మీ వంశం ఎటువంటిది? అడిగిన వాడికి లేదనకుండా దానం చేయడమే తప్ప దాచుకోవడం ఎరగని పరమ పవిత్రమైనటువంటి వంశంలో, వైశ్య వంశంలో పుట్టాను నేను. అంతేగాని దాపరికం నా దగ్గర లేదు. నేను మాంసాహారం అవుతాను ఆ శివుడికి, ఆ మాయా మహాయోగికి. నేను ఈ క్షణమే మాంసం అవుతాను. మీరు హింస చేస్తున్నాను అనే భయం విడిచిపెట్టండి, కొడుకులు చంపుతున్నామనేటటువంటి భయం విడిచిపెట్టండి. కోసి ముక్కల కింద వండేయండి, చక్క అరటి తోట పచ్చడి చేసినట్టుగా చేసేయండి. దొండకాయ ముక్కలు ముక్కలుగా తరిగి కూర వండినట్టుగా వండేయండి, పోపు పెట్టి వండండి, పులుసులో వేయండి, మీ ఇష్టం ఎలాగైనా వండేయండి అన్నాడు వాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎటువంటి పుత్రుడు దొరికాడు. నా భార్య నా సుకృతం వల్ల భార్య అయ్యింది, కొడుకు అంతకంటే సుకృతం వల్ల కొడుకు అయ్యాడు. ఎందుకంటే పిసిరి కొట్టుతనంతో ఎప్పుడో ఓ 1000 ఏళ్ల తర్వాత ఏదో వస్తుందని దాచుకునే దౌర్భాగ్యపు కొడుకు కంటే ఈ క్షణమే ప్రాణత్యాగం చేసేటటువంటి కొడుకు ముఖ్యం అనుకున్నాడు ఆయన. పులకించిపోయాడు, చక్క చక్క విభూతి తీసుకువెళ్ళాడు. ఆ శివయోగికి ఆయన భార్యకి చేతిలో విభూతి వేసి, అన్నీ సిద్ధం చేశాను, మా కుటుంబం అంతా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం, మేం ముగ్గురం కావాలంటే మీకు ఆహారం అవుతామంటే ఆయన చిరునవ్వు నవ్వి నడవండిరా అన్నాడు. తర్వాత ఆ ఇద్దరు నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. రాగానే వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళి, ఇదిగో ఇది మా పూజామందిరం అన్నాడు. ఆ పూజామందిరంలో మేము ఒక గంట సేపు కూర్చుంటాం, తలుపేసి అభిషేకాలు చేసుకుంటాం, పూజ పూర్తి చేస్తాం, ఈ గంటలోపు వంటకాలు సిద్ధం చేయించు, అన్నీ గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా వండించు, మీ అబ్బాయి మాంసం మంచి టేస్ట్గా ఉండాలి, మళ్ళీ ఎక్కడైంత విసరు కూడా వేస్ట్ చేయకుండా తినేస్తాం అనగానే అలాగే అన్నాడు ఆయన. ఈ ఇద్దరు పూజామందిరంలో ప్రవేశించారు, తలుపు లోపలేసుకున్నారు. నిజానికి ఆ ఇద్దరు ఎవరు? ఆది దంపతులు. అందువల్లే శివుడు పార్వతీ పరీక్ష ఇది. మీ ఇంటికి ఎవడైనా వచ్చి పిల్లాన్ని కోసి పెట్టమంటే మీరు తొందరపడకండి, వాళ్ళు ఆది దంపతులు, వ్యాధి దంపతులు తెలుసుకోండి. ఇప్పుడు ఈశ్వరుడు ఆ లోపల తలుపు వేసుకుని టక్కన అక్కడ మాయమైపోయాడు. ఈ కుర్రాడు ఆఖరిసారిగా పాఠశాలకు వెళ్ళాట, ఎందుకంటే కాసేపట్లో తాను శరీరం విడిచిపెట్టాలి. చివరిసారిగా గురువు గారికి దండం పెట్టి తనతో చదువుకునేటటువంటి తక్కిన పిల్లలు ఉంటారుగా సహపాఠిలు, వాళ్లతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇంటికి రావడానికని పాఠశాలకు వెళ్ళాడు. వెళ్ళి గురువుగారికి నమస్కరించాడు. ఏమో రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు, గురువుగారు ఏదైనా తెలియక అపరాధం చేస్తే క్షమించండి అని గురువుగారి పాదాలకు నమస్కరిస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకుని జరిగింది తెలుసు కనుక మనస్ఫూర్తిగా దీవించాడు. నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం రా, ప్రాణం విడిచిపెట్టే ముందు గురువుగారి దీవెనల కోసం ఎవరు వస్తారండి ఈ దిక్మాలు గురువు అని తిట్టుకోకుండా. దాంతోపాటుగా పక్కనున్న పిల్లలందరికీ కూడా నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టుగా ఉంది ఇది, వీడుకోలు పలుకుతున్నావు అని ప్రేమగా దీవించాడు. పిల్లలంతా కౌగిలించుకున్నారు. ఆఖరిసారిగా నీలకంఠ పుస్తకం అని పుస్తకం ఉన్నది, ఆ పుస్తకం తీసుకుని దాన్ని చేత్తో పుచ్చుకొని ఓం నీలకంఠ ఆయన మహా అనుకున్నాడు. నీలకంఠ పుస్తకం అని ఆ రుదులు రాసేవారన్నమాట. ప్రతివాడు కూడా శివుణ్ణి ప్రాణం విడిచిపెట్టే ముందు నీలకంఠ నామంతో తలుచుకుంటే అటువంటి వాడు నరకమునకు వెళ్ళడుగాక వెళ్ళడు. చివరి క్షణములలో నీలకంఠ నామస్మరణ చాలా గొప్పది అని పేరు అనమాట. ఎందుకని? ఆయన కంఠం నీలంగా ఎందుకయిందంటే విషం తాగడం వల్ల. సంసారం అనే విషసాగరంలో ప్రవేశించకుండా ఆ నీలకంఠుడు మాత్రమే రక్షిస్తాడు. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఇది అపూర్వమైన వేదమంత్ర శ్లోకం అన్నమాట. ఎప్పుడు ఆ చంద్రశేఖరుడి యొక్క గుణములను వర్ణించాలి, శివుడి యొక్క గుణములే నోటితో వర్ణించాలి. శంకరుడి చరిత్ర అమృతం. అమృతం నోటితో తాగుతాం, కానీ శివకథామృతం చెవులతో స్వీకరిస్తాం. తద్వారా ఇక పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. అందువల్ల ఎప్పుడూ కూడా నాలుకతో ఆయన గుణములు వర్ణించాలి, చెవులతో ఆయన కథామృతం త్రాగాలి. ఇంకా నీలకంఠుని పాదసేవ ఎప్పుడు చెయ్యాలి. భగవత్ పాదసేవ అంటే ఏమిటనమాట, ఆలయాలు శుభ్రం చేయడం, ఆ భగవంతుని కథలు చెప్పే గురువులకి పాదసేవ చేయటం, ఇవన్నీ కూడా నీలకంఠ పాదసేవ అన్నమాట. ఇవి ఎప్పుడూ నాకు ఉండాలి అంటాడు మహాత్ముడు. అసలు జన్మ లేకుండా కోరుకుంటారు చాలామంది, పునర్జన్మ లేకుండా శాశ్వతంగా కైలాసంలో కైవల్యం పొందాలి అని జ్ఞానులు కోరుకుంటారు. కానీ నిజమైన భక్తులు ఏమనుకుంటారట, ఆ మోక్షం పొంది శివుడి దగ్గర ఉంటే ఉపయోగం ఏమున్నది, ఎప్పుడు ఆయన చూడడం, అలా కాకుండా ఎప్పుడు జన్మలు ఎత్తాలి, ఆ జన్మలో శివుడి కథని వినాలి, శివుడి నామస్మరణ చెయ్యాలి, శివ సేవ చెయ్యాలి, అలా చేసే భాగ్యం ప్రతి జన్మలో ప్రసాదించు అంటారట. ఇదొక రకమైన భక్తి అనమాట. జన్మ లేకపోతే ఒకటే ఆనందం, కానీ జన్మ ఉంటే అది ఇంకో ఆనందం. ఆ జన్మ ఎత్తాలి, మళ్ళీ జన్మ ఎత్తాలి, పునర్జన్మ ఎత్తాలి. పునర్జన్మ ఎత్తినప్పుడు మాత్రం నిరంతరం ఈశ్వర నామ సంకీర్తనం చేయాల్సిందే, ఈశ్వర కథ వినవలసిందే, ఈశ్వర పాదసేవ చేయవలసిందే. ఇది సంభవంతు మమ జన్మ జన్మని అంటాడు ఆయన. నేను ఒక అవధానంలో శివుడి మీద ఒక పద్యం చెప్పాను. శివనామ సోరరశ్మిచ్చటాదీప్తి చే షడ్వర్గ తిమిరము సమసిపోవు, శంభునామక వాత సంఘంబు వీతంప తొలగు నాజవ దుఃఖతో యదములు, మృత్యుంజయ శుభాఖ్య మృగరాణ్మహోద్ధతి కూలుము దుర్మృత్యు కుంజరములు, చంద్రశేఖర నామ సర్వభక్షకునిచే కాలులు ఘోరాఘ కాననములు, గరళ కంఠ నామ గరుడుడే తెలిచిన వ్యసన లేలిహాన పంక్తి అడగు, వేయునేల వేయునేల నాకు విశ్వేశ పద పద్మ సేవనము నిత్య జీవనంబు. ఇది ఒక రూపకాలంకార పద్యం అంటారు. అంటే అందులో ప్రతిపాదం రూపకాలంకారంతో ఉంటాయి. అంటే ఏమిటనమాట, శివుడు చంద్రశేఖరుడు అని పిలువబడ్డాడు. ఆ చంద్రశేఖరుడు అంటే శివుడు అగ్ని. అగ్ని ఏం చేస్తుంది, అన్నిటినీ కాల్చిపారేస్తుంది. నేను చేసిన పాపములు అడవులు, ఎండిపోయిన అడవులు లాంటివి నా పాపాలు. నా పాపములని అడవులను ఓ శివ నీవనేటటువంటి అగ్ని దగ్ధం చెయ్యాలి. అంటే ఈశ్వరుడు అగ్ని, మన పాపాలని అడవులు ఆయన దగ్ధం చెయ్యాలి. ఇక మనం చేస్తున్న అనేక దురితములు ఉన్నాయి, చెయ్యరాని నోటితో చెప్పలేని కొన్ని పనులు. ఈ పనులన్నీ మేఘములు. ఆకాశంలో మేఘం వచ్చిందనుకోండి, ఆ మేఘం చల్లా చదరవాలంటే ఏం కావాలి, ఓ సుడిగాలి రావాలి. ఈశ్వర నామస్మరణం ఒక సుడిగాలి. ఆ సుడిగాలితో మన యొక్క కష్టములు అనేటటువంటి, చెయ్యరాని పనులు అనేటటువంటి మేఘములు తొలగిపోతాయి. మనకి మనం చేసిన పాపముల వల్ల దుర్మృత్యువులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ మృత్యువు ఒక సింహం. మృత్యు అనే సింహం ఏం చేయాలి, మృత్యు అనేటటువంటిది ఒక ఏనుగు. ఈ మృత్యు అనే ఏనుగుని ఈశ్వర నామం అనే సింహం వస్తే చీల్చి చెండాడుతుంది. అందుకే శివుడు సింహం లాంటి వాడు. మన దగ్గరకు వచ్చే మృత్యువు ఏనుగు వంటిది. ఈ ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అంటే మృత్యువుని తొలగించి మనకి ఆయన అనుగ్రహం ఇస్తాడు, శాశ్వత కైవల్యం ఇస్తాడు. శివనామం సూర్యకాంతి. ఇక మనం చుట్టూత కష్టములనే చీకట్లున్నాయి. చీకటి ఎప్పుడు తొలగుతుంది, సూర్యుడి యొక్క కాంతి ప్రసారమైతే చీకట్లు తొలగుతాయి. శివనామం అనే సూర్యకాంతితో కష్టములనేటటువంటి చీకట్లు పటాపంచలైపోతాయి. ఇంకా మనకి వ్యసనములు ఉన్నాయి, ఒకటా రెండా. ఎన్ని వ్యసనములు ఉన్నాయో పైకి చెప్పలేము. మన వ్యసనములు పాములు. లేలిహానము అంటే నాలుకలు బయటికి పెడతాయి కనుక పాములకు ఇలా నాలుక బయట పెడుతుంది కదా, లేలిహానము అని పేరు అన్నమాట. మన వ్యసనములు పాములు. పాములు ఎవరు తింటారు, గరుత్మంతుడు వచ్చి చీల్చి చెండాడి తినేస్తాడు. గరుత్మంతుడికి పాములు అంటే నూడిల్స్, సేమ్యాలు. సేమ్యాలు తినట్టు తినేస్తాడు ఆయన. వ్యసనములనే పాములను ఓ గరళకంఠ నీ నామమనే గరుత్మంతుడు చీల్చి చెండాడతాడు. ఎంతెందుకు, నాకు నిత్యం విశ్వేశ్వర పాద పద్మ సేవనమే నిత్య జీవనం, నా జీవితం విశ్వేశ సేవనం. సేవ చేయకపోతే అసలు నేను జీవించినట్టు కాదు. అందువల్ల నేను నిత్యం ఒక్కసారైనా ఈశ్వరుడి యొక్క విభూతిని ధరిస్తాను, విశ్వేశ్వర సేవ చేస్తాను, తలుచుకుంటాను. అలా తలుచుకోకపోతే ఆ రోజు నా జీవితంలో ఏం గడిచినట్టు కాదు, అది వ్యర్థమైనట్టు అని నేను ఎప్పుడో నేటికి 22 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం అన్నమాట. నాకు చాలా ఇష్టమైన పద్యం. శివుణ్ణి అలా తలుచుకుంటూ ఉండవలసిందే. అందువల్ల మహానుభావుల యొక్క లక్షణం అది గనక ఈ కుర్రాడు ఆ పిల్లలతోటి కలిసి కాసేపు ఆడుకుని వాళ్ళ దగ్గర ఉన్న నీలకంఠ పుస్తకం తీసుకుని ఆ పుస్తకం కాసేపు చదువుకున్నాడు. చదువుకుని ఇక వెళ్ళి వస్తాను, నేను చేసిన అపరాధములు మన్నించండి అని గురువుకి తన సహపాఠులకి మళ్ళీ చెప్పుకుని గుమ్మం దిగి ఆ పాఠశాల భవనం మెట్లు దిగి వస్తున్నాడు. ఎంతలో అక్కడికి ఒక జంగమ దేవుడు వచ్చాడు. ఆయన చేతిలో సూలం పుచ్చుకున్నాడు, డబరకం పుచ్చుకున్నాడు, డబడబ వాయిస్తూ, కుమారా ఇలారా, ఈ దుర్వార్త విన్నావా? మీ నాన్నకి మీ అమ్మకి పిచ్చెక్కిందిట. అందుకే ఎవరో ఒక శివభక్తుణ్ణి వాళ్ళ ఆవిడతో పాటు మీ ఇంటికి భోజనానికి పిలిచాట. నువ్వు ఇంటికి వెళితే నీ పీకి పట్టుకుని పర్రును కోసేస్తాడు, సొరకాయ కోసినట్టుగా నీ తల కోసేస్తాడు. అనవసరంగా ప్రాణం కోల్పోతావు నాయన. జీవన్ భద్రాణి పశ్యతి అని వేదం చెబుతోంది. ఇది మూలంలో శ్లోకం అన్నమాట. జీవన్ భద్రాణి పశ్యతి అంటే బతికుంటే ఎప్పుడో ఒకప్పుడు సుఖం పొందొచ్చు. మనిషి ఎప్పుడు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోకూడదు. కష్టపడి బ్రతకాలి, ఏదో రకంగా బ్రతకాలి. బ్రతికితే 100 ఏళ్లకైనా శుభం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదని శాస్త్రం చెబుతోంది. అటువంటిది నీ నాన్న నిన్ను హత్య చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ పీక కోస్తాడు. నువ్వు బతుకుంటే ఏదో ఒక సుఖం పొందుతావు, ఏదో ఒకనాడు నీకు కూడా సంపదలు వస్తాయి, గృహస్థాశ్రమం వస్తుంది, శివానుగ్రహం వస్తుంది. నువ్వు అందువల్ల నా మాట విని ఎక్కడైనా అడవిలోకి పారిపోవు. మీ నాన్న నీ కోసం వెతుక్కుని ఆ తర్వాత అలో లక్షణాలని ఏదో తన పాటలు తాను పడతాడు. ఎంత పిచ్చివాడు కాకపోతే బంగారపు రంగులో మెరిసిపోతున్న 8 ఏళ్ల కుర్రాడిని నీలాంటి కొడుకుని ఉపనయనమైన వాడిని కోసి వండి వడ్డిస్తాడా? ఈ జంగమదేవరులో మాయా జంగమదేవరులో ఉంటారు. ఎవడో మాయా వచ్చినట్టున్నాడు. ఆ మాయా జంగమదేవరకు ఆహారంగా పెడతాడా నిన్ను? నా మాట వినరా బాబు, మీ నాన్న పాపిష్టాడు, మీ అమ్మ కోపిష్టిది. వాళ్ళిద్దరి నుంచి ఎక్కడికన్నా పో, బ్రతుకు అనగానే వాడు పక్కపక్కనవి ఎంత గొంతుకు చించుకుని చెప్పావయ్యా, నాకు జంగమదేవరులు అంటే గౌరవం, నీకు దండం పెడుతున్నాను, వెళ్ళిరా. మా అమ్మ నాన్న ఏం చేసినా నాకు ఇష్టమే. నా అంతట నేను చస్తానంటే వాళ్ళు కోసి వండి పెడతా ఉన్నారు, కానీ వాళ్ళేం బలాత్కారంగా చంపడం లేదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మన శరీరం ఒక జీవికి ఆహారం అవుతుంది. అందున శివయోగికి, ఒక మహాగురుయోగికి నేను ఆహారం అవుతున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృత పరిపాకం అన్నాడు ఆ కుర్రాడు. మీ నా అన్నే అంటే నువ్వు ఇంకా ముండేడివి, అనుభవించు అని ఇంత విభూతి మొహమ్మద్ జల్లి ఆయన పక్కకెళ్ళి మాయమైపోయాడు. అంటే ఆయనే శివుడు. వెంటనే వీడు స్పృహదప్పు కింద పడిపోయాట. నాలుగ వేటుకు వచ్చింది, ఫిట్ వచ్చి పడిపోతారు సార్ కొంతమంది, అలా పక్షవాతం వచ్చినట్టుగా పడిపోయి కొట్టుకుంటున్నాడు. ఎవరో కుర్రాడు చూసి, గురువుగారండి గురువుగారండి, మన సిరియాళ్ళుడు కింద పడిపోయాడండి తన్నుకుంటున్నాడు అనగానే పాఠం చెబుతున్న గురువుగారు పరుగు పరుగులు వచ్చారు. ఈ కుర్రాడు ఎందుకు పడిపోయాడో తెలియలేదు. వెంటనే ఆయనకి గుర్తుకొచ్చింది, భస్మమే కదా భక్తులకు ప్రాణరక్ష, భస్మమే కదా భక్తులకి ప్రాణరక్ష భస్మమే. వెంటనే ఆయన ఏం చేశాడు, పూజామందిరంలోకి వెళ్ళాడు. ఆయన ఇంట్లో శివలింగం దగ్గర ఉన్నంత విభూతి తెచ్చాడు. ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం, వర్వారుకమివ బంధనాత్ మృత్యోరు వృక్షీయమామృతాత్ అంటూ ఈ విభూతిని వాడు మొదట పెట్టాడు. ఇందాక ఆయన విభూతి తెలితే వీడు స్పృహదప్పి పడ్డాడు. ఇప్పుడు గురువుగారు విభూతి పెట్టగానే టక్కు లేచి కూర్చున్నాడట. చూశారా శివుడి యొక్క మహిమ? స్పృహ పోగొట్టింది ఆయనే వీడిని పరీక్షించడానికి. అంటే ఇప్పుడు గురువుగారు ఏం చేస్తారో చూద్దామని గురువుకి పెట్టాడు పరీక్ష. ఆయన గురువుగారు కంగారు పడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలా, భస్మం పెట్టాడు. ఈ గురువు, ఆ గురువు దగ్గర చదివే విద్యార్థులు, ఇక్కడున్న సిరియాళుడు అందరూ శివభక్తులే, ఇకవేళ కష్టమేమిటి అనుకుని శివుడు నవ్వుకుని వెళ్ళిపోయాడు. కుర్రవాడు లేచి గురువుకి నమస్కరించి ఇంటికి వచ్చేశాడు. ఈలోపు పూజామందిరంలో తలుపేసుకున్న వాళ్ళల్లో శివుడు ఇక్కడికి వచ్చాడా? పార్వతీదేవి ఏం చేసింది? పచ్చి వాలెంతరాలుగా మారింది. ఈ పదాన్ని శ్రీనాథుడు వాడాడు. దీన్ని చాలామంది తర్వాత కొట్టేశారు. కానీ పచ్చి వాలెంతరాలు అనే ఒక అందమైన పదాన్ని శ్రీనాథుడు వాడాడు. అంత పూర్వం ఎవరు వాడలేదు, కేవలం శ్రీనాథుడే ప్రయోగించాడు. ఆ తర్వాత కవులు చాలామంది వాడేశారు. మనకు తెలియక ఎంత బాగా వాడేటట్టు వాడు ఎవడో పచ్చి బాలంతరాలు అంటే ఎవరు వాడారు? ఇదంతా శ్రీనాథుడి యొక్క కవిత్వం, మహానుభావుడు వాడాడు. పచ్చి బాలంతరాలు అంటే ఏమిటనమాట? 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో పిల్ల నో పిల్లవాడినో కన్నది, ఒక ఆడపిల్లనో ఒక పిల్లవాడినో కని చెవులకి గుడ్డ కట్టేసుకొని కాళ్ళకి చేతులకి నడువుకి వీటికి కావలసినటువంటి సెక్యూరిటీ పెట్టుకుని బాలింతరాలు ఏం చేస్తారంటే బొద్ద జారిపోకుండా నడువు ఒక గుడ్డ కట్టుకుంటారు, పాలు కారిపోతూ ఉంటాయి స్తనాలు నుంచి పిల్లలకి ఇస్తూ ఉంటారు. చూడటానికి చాలా చిత్రంగా ఉంటుంది. ఆ రూపం పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడంటే హాస్పిటల్స్లో ఉంటారు కాబట్టి అదంతా మారిపోయింది. కానీ పూర్వం బాలింతరాలకి ఒక ప్రత్యేకమైన వేషం ఉండేది, వాళ్ళకి సెప్టిక్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు, అందుకే పూర్వం ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఏవో మందులు వేస్తున్నారు, ఆ మందుల్లో బాగుంటే సరే సరే, లేకపోతే వీడికి కర్మయోగం కాలుతుంది. సరే ఇదో పక్కన పెడితే అలాంటి చంటి పిల్లవాడిని ఒకటి వెంట పెట్టుకుని వాడిని చంకన కట్టుకుని, ఇంతగా చంటి పిల్లవాడెవరు, మన గణపతి, క్షిప్ర గణపతి, రక్తగర్భ గణపతి, మహానుభావుడు. ఆయన కాసేపు ఒక్కరోజు బాలుడైపోయి చంకలో చేరాడు అమ్మవారి పక్కన. ఆ బుజ్జి బాలుడిని వెంట పెట్టుకుని పాలు తాగిస్తూ, అమ్మా తిరువెంగనాంచి ఓలమ్మోయ్, నీరసంతో చచ్చిపోతాను తల్లోయ్, బయటికి రా తల్లోయ్ అందిట. ఈ ఆయాసానికి ఆ లోపల ఉన్న తిరువెంగనాంచి బయటకు వచ్చింది. ఏమమ్మ పచ్చి బాలింతరాలు వీళ్ళ వీధుల్లో తిరుగుతున్నావు అంటే, ఏం చేయనమ్మా నాకు నిన్నే పురుడు వచ్చింది, పాలు ఇద్దామంటే నా స్తనాలలో పాలు లేకుండా అయిపోయాయి, ఈ బిడ్డకి పాలు పోయలేకపోతాను. ఈ బిడ్డ గుటుక్కు గుటుక్కు తెగ తాగేస్తున్నాడు పాలు. ఆయన తెగదాగడేటి, ఆయన తొండం పెట్టాడంటే ఈ చెరువులో ఒక్క చుక్క నీరు ఉండదు, అందుకని ఆయన ఇక్కడికి రావట్లేదు. కానీ ఆయన తలుచుకుంటే ఈ పాలు లెక్క, మన శ్రీశైలం వాళ్ళందరూ తాగే పాలని ఉఫ్ అన్నాడంటే వెళ్ళిపోయినట్టి, అందుకే ఆయన జాలిపడి ఎక్కువ తాగట్లేదు. ఈ కుర్రాడికి ఆకలి ఎక్కువ, చీటికి వాడికి క్యార క్యార అంటాడు, నా పాలన్నీ తాగేశాడు, ఒక్క రోజులో నా స్తనాలలో ఉన్న పాలన్నీ వెళ్ళిపోయాయి. అందుకని ఈ పిల్లాడికి పాలు ఎక్కడ దొరుకుతాయా అంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు వర్షం వచ్చి ఇప్పుడే కదమ్మా వెలిసింది, అందువల్ల ఎక్కడ పడితే అక్కడ పాలు దొరకవు, కానీ తిరువెంగనాంచి దగ్గర ఆవులు ఉన్నాయి, ఆవు పాలు పోస్తుంది ఆవిడ, ఆవిడ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ తిరువెంగనాంచి నువ్వేమని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, తల్లో నాకు కొంచెం ఆయాసంగా ఉంది, మెట్లు ఎక్కలేను, కానీ నువ్వే మెట్లు దిగొచ్చి ఓ చెంబుతోటో బిందితోటో కొండతోటో ఆవు పాలు తెచ్చావంటే మా అబ్బాయికి పోస్తానంది. బిందెడు పాల చంటి పిల్లాడు తాగుతాడే మరీ చిత్రం అందివిడ. మా అబ్బాయి సంగతి నీకు తెలియదు, భోషాణంతో తెచ్చినా తాగుతాడు, పాషాణాలు తిని అరిగించుకునే వీడికి ఓ లెక్క తే అమ్మ అంది, ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి ఆవిడ ఏం చేసింది, వీడి కోసం ఓ పెద్ద ఎత్తడి బింది బాగా తోమి దాని నిండా పాలు పట్టారట, గుమ్మపాలు. ఆ పాలు పట్టుకొచ్చింది, బింది మొయ్యడం కూడా కష్టంగా ఉంది, అంత బరువు బింది తెచ్చింది ఆవిడ. ఆ బింది తెస్తూ ఉంటే, బింది పాలు మా అబ్బాయికి తర్వాత పోస్తాను కానమ్మా, కొంచెం ఆ బింది కింద పెట్టు, రెండు ముక్కలు నా మాట వినిపించుకో అంది ఆవిడ. అవతల మా ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టాలి, నీ సోది వింటూ కూర్చోలేనంది ఈవిడ. అందుకే ఒక సెకండ్ ఆగవమ్మా, నేను విన్నాను ఎవడో శివయోగి వచ్చాట, వాడికి మీ అబ్బాయిని కోసి పెడుతున్నారట నిజమేనా? ఏమమ్మా నువ్వు ఆడదానివేనా అసలు? నేను చూడు ఈ పిల్లాడి కోసం అడుక్కోవడానికి కూడా సిద్ధమయ్యాను, బాలింతరాలునైనా వీధుల్లోకి వచ్చాను, పిల్లల మీద ప్రేమ అంటే అలా ఉండాలి, బాలింతరాలు వీధుల్లో తిరిగితే కొన్ని రోగాలు వస్తాయట, అయినా నేను లెక్క లేకుండా వీధుల్లోకి వచ్చాను, ఎందుకని మా అబ్బాయి మీద ప్రేమ కొద్ది, నువ్వు పిల్లాడిని 8 ఏళ్ళు వచ్చిన వాడిని కోసి పెడుతున్నావట, ఎంత పాపిష్టి పని చేస్తున్నావు తల్లి, పిల్లలు ఎన్ని జన్మలు ఎత్తితే లభిస్తారు, పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ సంతాన ప్రాప్తి ఉండదు, అందున మగ పిల్లలు పుట్టాలంటే ఇంకా యోగం ఉండాలట, ఆ మగ పిల్లవాడిని చేజేతులారా పున్నామ నరకం నుంచి రక్షించేవాడిని కోసి పెడతావా, ఆఖరికి పులులు కూడా బాలింతరాళ్ళుగా ఉన్నప్పుడేమో కానీ కొంచెం వయస్సు వచ్చాక తమ పిల్లల్ని తెలవు, క్రూర మృగములు కూడా తమ పిల్లల్ని సాకుతాయి, పక్షులు పశువులు సంతానోత్పత్తి చేసి సంతానాన్ని సాకుతాయి, అటువంటిది నువ్వు నీ బిడ్డను చంపడానికి ఎలా అంగీకరించావు, నీ ఆయనకి బుద్ధి లేకపోతే నీకైనా లేదా, విడాక్ 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 అని 3 సార్లు అనేసి పోకూడదా, నువ్వు మాత్రం ఎందుకు వచ్చింది, నా మాట వినమ్మా, నీ కొడుకుని చంపకు, అంతగా కావాలంటే మీ ఆయన్ని ఎలా బుద్ధి చెప్పి వీధికి ఎడతాలో నాకు తెలుసు, కొత్వాల్ గారు నాకు తెలుసు, కొత్వాల దగ్గరికి తీసుకెళ్ళామంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తాడు అనగానే, ఆహా ఎంత గొప్పగా చెప్పేవే, నువ్వు పుచ్చుకోవడానికి వచ్చావా పాలు లేక అంటగట్టడానికి వచ్చావా పాపాలు, పాలా పాపాలా, పుచ్చుకునేవి పాలు మాకు అంటగట్టేవి పాపాలు, దౌర్భాగ్యాల నేను మా ఆయన మా అబ్బాయి అంతా కలిసి ఇష్టపడి చేస్తున్నాం, శివయోగులకు ఆహారం అవ్వడం ఈ యొక్క యోగం, ఇక నువ్వేం చెప్పకు, నాకు తెలుసు మాతృప్రేమ అంటే అంత ప్రేమ లేని దాన్ని కాను, నీకు కావాలంటే పాలు పుచ్చుకుపో అనగానే, నీ కర్మ పిచ్చాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎంత పిచ్చాళ్ళు అని తెలియదు, సరే ఇచ్చుకోవమ్మా అందిట అని ఆ బింది పుచ్చుకుని ఈ పిల్లాడి దగ్గర పెట్టగానే ఆ పిల్లాడు అప్పటిదాకా స్థానం దగ్గర అటు ఇటు కెలుక్కుంటున్నాడు, ఎంత పిల్లాడు టక్కిన తిరిగి ఆ బిందులు మూతెట్టి గుడుక్కు తగేశాడు. ఈవిడ తిరువెంకనాచి ముక్కు మీద వేలేసుకుని, ఓరి నాయనోయ్ నువ్వేమో నోటు తెలుసున్న దానివి, నీ కొడుక్కి నోరు ఇంకా ఎక్కువ దురుసుగా ఉన్నట్టుంది, లేకపోతే అన్ని పాలు కుట్టుకుని తాగాడు, ఇంకో బింది కావాలంటే పోయించుకో తల్లి. కానీ సలహాలు మాత్రమే ఇవ్వకు, ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకు. మేము అడగలేదు, ఇక్కడ ఫ్రీగా సలహాలు ఇవ్వబడునని బోర్డు కావాలంటే అక్కడ పెట్టుకో, ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరకి కన్సల్టేషన్కి పంపిస్తాను, అంతేగాని నేను మాత్రం నీ మాట వినను అని విడ. ఈ పిల్లవాడు ఇంత చిన్న పిల్లవాడు, ఒక్కరోజు పిల్లవాడు గుండెగడు పాలు ఎలా తాగాడా అని నివ్వెరబోతూ నిశ్చేష్టులవుతూ లోపలికి గడిపోయింది. అది చాలా చిత్రం కదండి మరి. గుండెగడు పాలు గ్లాస్తో కాఫీ పెడితే నేను ఎక్కడ అరగంట పడుతుంది తాగడానికి, నాకు నా పక్క వాళ్ళు చూసి నాకు ఆశ్చర్యం కలుగుతారు, వాటివాడు గుడుకుని తాగేస్తాడు, కాఫీయే తాగలేను నేను. అటువంటిది గుండెగడు పాలు ఆ పిల్లవాడు ఎలా తాగాడు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ అలా వెళ్ళగానే ఈ పిల్లవాడిని చంకలో పెట్టుకున్న బాల్యంతరాలు మాయమైపోయింది. నాయన గణపతి వెళ్ళిపో, శ్రీశైలంలో భక్తులు నీ కోసం చూస్తున్నారు అక్కడ అని క్షిప్ర గణపతిగా పొమ్మన్నది. ఆ తర్వాత తాను మళ్ళీ పూజామందిరంలో ప్రవేశించింది. ఈ పిల్లవాడు పిల్లవాడే, భార్య భార్యే, భర్త భర్తే, ఒక్కళ్ళు ఎవరి మాట వినేటట్లు లేరు. శివభక్తుల కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడే అపూర్వ దాంపత్యం, అపూర్వ కుటుంబం అని పొగుడుకున్నారట ఆది దంపతులు. ఆ తర్వాత గంటకి తలుపు తీశాడు. ఆ తలుపు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తున్నాడు చిరుతొండనప్పుడు. ఆ సమయానికల్లా ఆయన తలుపు తీయగానే, ఆ వంటకాలన్నీ సిద్ధమయ్యాయి అన్నట్ట, శుభ్రంగా సిద్ధమయ్యాయండి, మా అబ్బాయి వచ్చాడు, వాడికి నేను శుభ్రంగా స్నానం చేయించాను, ఆఖరిసారిగా శివనామస్మరణ చేసుకున్నాడు, వాడు మొహమాటం లేకుండా నన్ను చంపమన్నాడు, మా అబ్బాయి తలకాయని పర్రున కత్తిపెట్టతో కోశాం, వాడి శరీరాన్ని మీరు కోరినట్టుగా రకరకాలుగా వండించాం, పైగా ఈయన మెరుగు ఇచ్చాడండో. ఈ శివయోగి ఏమన్నాడు తెలుసా, మాంసం అంతా ఒకే రకంగా వండకూడదు, కొంతేమో కందిపప్పులో వండాలట, కొంతేమో పెసరపప్పులో వండాలట, కొంతేమో బంగాళాదుంపను టమాటా వంకాయ కలిపి దాంతో కలిపి వండాలట, ఒకటేమో పచ్చడి కింద చేయాలట. మళ్ళీ ఆ పచ్చళ్ళలో మూడు రకాల పచ్చళ్ళు, బెల్లం వేసిన పచ్చడి, బెల్లం వేయని పచ్చడి. అసలు ఊరగాయలు బెల్లం ఏంటంటే దరిద్రం, ఆవకాయ బెల్లం వేసుకోవడం ఏంటో అంటే మళ్ళీ నేను అలా అనకూడదు, వాడికి ఇష్టమైన వాడు తింటాడు వేరే విషయం, కానీ మొత్తం ఇలా రకరకాలైనటువంటి వ్యంజనములు తయారు చెయ్యమని ఆయన ఇచ్చాడు. అన్ని రకాలుగా సిద్ధం చేశాను అన్నాడు. నేను పులుసు పెట్టాను, చారు పెట్టాను, కూర వండా, పప్పుల్లో వండా, పచ్చళ్ళు చేయించా, అన్నీ చేయించాను అన్నాడు ఆయన. ఈ విధంగా షడ్రుతులు తయారు చేశాను అనగానే, ఓహ్ సరే అయితే ఏది ఆ నైవేద్యమునంతా ఈ శివుని సన్నిధానమునకు తీసుకురా అన్నట్ట. ఎక్కడ కంట నీరు పెట్టుకోకుండా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా, చాలా పెద్ద కథ, నేను క్లుప్తంగా చెప్పవలసి వస్తుంది, ఉన్న సమయం తక్కువ కనుక, శివాలయంలోకి తీసుకొచ్చారు, చక్కగా నైవేద్యం పెట్టారు. అప్పుడు కూడా ఈ భార్యాభర్తలు ఏమైనా ఏడుస్తారేమో అని ముసరాళ్ళు ఇద్దరులా చూశారట. అబ్బే, వాళ్ళ కళ్ళల్లో ఎరుపు లేదు, కన్నీరు లేదు, అలా నిర్వికారంగా ఉన్నారు. అంటే ఎక్కడ మాట వరసొక్కడ ఆనందము లేదు, దుఃఖము లేదు. ఆ తర్వాత ఈ ముసలివాళ్ళిద్దరికీ స్నానం చేయించి చక్కని మెత్తని పట్టుబట్టలు కట్టారు. ఎందుకంటే వీడు ముసలాళ్ళు, గట్టిగా ముట్టుకుంటే దూదిలో ఊడొచ్చి వస్తుంది చర్మం, అంతలా వేళ్లాడిపోయింది పాపం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పట్టు వస్త్రాలు కట్టి బంగారపు పీటల మీద కూర్చోబెడదామంటే పీట గుచ్చుకుపోతుంది అన్నట్టు మళ్ళీ ముసలాయన. అక్కడ వాళ్ళు రెండు బంగారు పీటలు చేయించి ఈ అతిథుల కోసం ఉంచారు. దాని మీద కూర్చోబెట్టబోతుంటే ఇద్దరిని ఎత్తుకొచ్చి వీళ్ళు, ఇదిగో ఆ పీట కొంచెం గట్టిగా ఉంటుంది, నాకు కింద గుచ్చుకుపోతుంది, కొంచెం పద్మాకర్ గారికి వేసినట్టుగా మెత్తని పరుపు వేయండి అన్నట్ట. లోపల నుంచి పట్టుబట్టలు మెత్తగా నవ్వు పట్టుకొచ్చి ఒత్తుకుపోకుండా ఆ పీట మీద వేసి మళ్ళీ కూర్చోబెట్టారు. ఈ కాలు లేవటం లేదు, బాసిన మఠం వేసుకోవాలంటే ఈ కాలు కొంచెం ఎత్తి ఇక్కడ పెట్టు అన్నాడు ముసలాయన. వెంటనే ఈ కాలు కూడా అక్కడ పెట్టాడు ఆయన. ఇప్పుడు పట్టుకురా, నేను అరిటాకులు అన్నం తిన్న సుమా పెద్ద బంగారపు కంచంలోనే అన్నం తింటాను అన్నాడు ఆయన. దానికి ఏమీ లోటు లేదు, మా పెద్దలు ఇచ్చిన ఆస్తి కొన్ని కోట్లు ఉంది, నాకు కంచాలు బాగానే సిద్ధంగా ఉన్నాయి, తినడానికి కంచాలు, మీకు పడుకోవడానికి మంచాలు, కావాలంటే ధాన్యం కొలవడానికి కొంచాలు, అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఎటొచ్చిపోయినా లంచాలే మా దగ్గర ఉండవు అని ఈయన జాగ్రత్తగా కూర్చోబెట్టి మంచి బంగారం పళ్ళారు అక్కడ పెట్టాడు. ఏమయ్యో ముందే చెప్పాను, నా పక్కన నీవు కూడా కంచం వేసుకుని కూర్చుని భోంచేయాలన్నాడు ఆయన. దానికేమండి అలాగే అన్నట్ట. అక్కడ కూడా ఆయన పక్కన కంచం పెట్టారు. ఎంత పరీక్ష చూడండి ఇక్కడ, ఓ పక్కనేమో కొడుకు మాంసం, తండ్రి కూడా తినాలట పక్కన కూర్చుని, అతిథి కూడా ఈ యజమాని కూర్చుని అన్నం తినాలి, ఇది మా నియమం అన్నారు వాళ్ళు, అందుకని ఆయనకి కంచం వేశారు. అన్ని రకాల పదార్థాలు వడ్డించారు, అన్నిటిల్లోనూ ఈ కుమారుడి యొక్క మాంసం అంతో ఎంతో కలిసినవి అన్నమాట, వాటిని అందరూ వడ్డించారు. ఆఖరిని అన్నం పెట్టాక నువ్వు కూర్చో అన్నాడు ఆయన. కూర్చున్నాడు ఆయన. వెంటనే ఈ శివయోగి ఆపోసిన పట్టడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. భోజనానికి ముందు చేతిలోకి నీళ్లు తీసుకుని దాన్ని మంత్రపూర్వకంగా కంచం చుట్టూ తిప్పడానికి ఆపోశనం అని పేరు. ఆపహ అంటే నీరు, అశనము ఆహారము, ఆపోశనము అంటే నీటిని ఆహారముగా మంత్రపూర్వకముగా తీసుకునేట. అందువల్ల ఆపోశనము గుర్తుపెట్టుకోండి, ఆపహ ప్లస్ అశనం ఆపోశనం, అది విసర్గ సంధి. ఔపాసన, ఔపువసన ఇలాంటి పదాలన్నీ బండభూతులు, మాట వరసకు కూడా అవి శాస్త్రీయం కాదు. ఈ భాష రాకపోవటం వల్ల ఔపాసన ఒట్టించుకుంటానండి అంటారు, రాగానే నాకు గజగజలు ఆడిపోతుంది ప్రాణం. కానీ అక్కడేం అండనుకుండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వేదిక మీద నేను విక్రమార్క సింహాసనం ఏది అనొచ్చు, అదే కిందకి దిగి వచ్చి అనుకోండి జాలి వస్తుంది నాకు వీళ్ళు చూస్తే. అక్కడికి భాషను పట్టించుకోను నేను. అందుకే ఇంకొక్కొక్కసారి కొంతమంది చదువుతూ ఉంటే భయం వేసిపోతుంది అనమాట నాకు, అదేం భాషరా బాబు ఇది, ఏ భాషో తెలియదు, ఆ పదమేమిటో తెలియదు, వినలేం, గజగజలాడిపోతాం, ఏం అనలేం. జై భజరంగ బలి అంటాడు ఒకడు ఒత్తుతాడు. భజరంగ బలి ఏమిటది? భజన చేస్తున్నాడనే, అది వజ్ర అంగ బలి సంస్కృత శబ్దం. వజ్ర అంగ శబ్దం భజరంగ అవుతుంది హిందీలోకి వచ్చేసరికి, ఆ వజ్ర భజ అవుతుంది అనమాట. అది పోయి భజరంగ బలి అనుకుండా భజరంగ బలి అంటే అర్థం అపార్థం అయిపోవడాలి మరి. ఇలా ఎన్ని శబ్దములు మనం చేజేతులారో పాడు చేసుకుంటాం అనమాట. కాబట్టి శబ్దమును కొంచెం సరిగ్గా తెలుసుకుని పలికితే చాలా లాభాలు ఉంటాయి. స్పష్టంగా ఉచ్చరిస్తే మంత్రాన్ని, దానివల్ల తక్షణ ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ నామస్మరణకి బెంగలేస్తుమా, నేను చెప్పేది మంత్రమునకే. నామస్మరణ దగ్గరకు వచ్చేసరికి శివ అనడానికి శివ అన్న ఆయన సంతోషిస్తాడని చెప్పాను మీకు, రామాను అంటే లామా అన్న ఏమనుకోడు ఆయన, ముద్దుగా పలుకుతున్నాళ్ళే అనుకుంటాడు ఆయన. భగవంతుడు నామము విషయంలో మాత్రం భక్తుడు ఎలా ఉచ్చరించినా అనుగ్రహిస్తాడు. అందుకే కలియుగములో సంకీర్తన చెయ్యండి, ఎందుకంటే అందులో నామాలే ఉంటాయి కనుక. శివ శివ శంభో భవ భయహర శంభో అని నామాలే కదా, హాయిగా ఉంటుంది ప్రాణానికి. అది ఓం నమ శివాయ అన్నప్పుడు మాత్రం స్పష్టంగా పలకాలన్నమాట. ఈ విధముగా మహానుభావుడు ఆయన అక్కడ కూర్చోబెట్టి ఈ మహాపరీక్షలో నెగ్గాలి కనుక, తాను కూడా అక్కడ ఆపోసిన పట్టడానికి నీళ్లు పుచ్చుకున్న సమయంలో ఈ ముసలాయన చేతిలోకి ఆపోసిన ఎత్తాడు, నీళ్లు తీసుకున్నాడు. విస్తరు చుట్టూ అంటే ఆ బంగారపు కంచలో ఉన్న ఆహారం చుట్టూ ఈ ఆపోసిన ఎత్తబోయాడు గాయత్రి మంత్రపూర్వకంగా. ఎత్తబోయిన టక్కు ఆగిపోయాడు, పళ్ళు పటపట కొరుకుతూ అసలే ముసలాడు, చర్మం వేళ్లాడిపోతుంది, నోట్లో పళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, కళ్ళేమో లోపలికి పోయాయి, అయినా సరే కళ్ళు ఎర్రజేసి పళ్ళు పటపటలాడిస్తూ, ఊరి ధూర్త నీచుడా పాపాత్ముడా నన్ను అన్నానికి పిలిచేంత మోసం చేస్తావట్రా అన్నాడు. ఈయన తెల్లబోయి ఇదేంటండి ఇన్ని తిట్లు తిట్టారు, ఏ డిక్షనరీలో లేని తిట్లు, నేనేం చేశానండి అన్నాడు. ఏం చేయడం ఏమిట్రా, ఆపోసిన ఎత్తుంటే ఎంత ప్రమాదం నాకు అన్నట్ట, అయ్యా ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. అంగంబులకెల్ల ఉత్తమాంగంబు మేలు, అవయవాల్లో తలకాయ చాలా గొప్పది, తలకాయ లేకుండా మిగతా శరీరమును వంటలో వండి నాకు వడ్డిస్తావా, మీ ఆవిడ కొడుకు మీద వ్యామోహంతో తలకాయను కోసి ఒక్క తలకాయ పక్కన పెట్టుకుంది, శిరోమాంసం లేదు ఇది, ఆదివారం వచ్చిందంటే శనివారం వచ్చిందంటే మేక మాంసం కోసం కసాయి వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు తలకాయ మాంసం అవి అని సెపరేట్గా కొట్టించుకుని ఆకులో కట్టించుకు పట్టుకుపోతున్నారు. మేక మాంసం తినేవాడికి తలకాయ కావాల్సి వస్తే నరమాంసం తినే నేను శిరో మాంసం లేకుండా అన్నం తింటానా, ఈ తక్కిన మాంసం నీరస మాంసం రసమున్న మాంసం తలకాయ, తలకాయ దాచేసింది మీ ఆవిడ కావాలంటే ఆవిడకి అన్నాడు ఆయన. ఈయన తలకాయ పట్టుకుని ఇప్పుడు భార్యకేసి చూశాడు, లేదండి తలకాయ దాచడం కాదు, ప్రేమతో పక్షపాతంతో కాదు, నా జీవితంలో ఎప్పుడైనా మాంసం వండి అడుగుతున్నా నేను, నాకు మాంసం అంటేనే తెలియదు, అటువంటిది కొడుకు మాంసం వండుతున్నప్పుడు ఈ తలకాయ గట్టిగా ఉంది కదా, ఇది వండకూడదేమో, తప్పేమో కపాలం కదా అని పక్కన పెట్టాను, ఈ తల ఎలా ఉండాలో తెలియక పక్కన పెట్టానని. కానీ ఆ మాత్రం తెలియదు ఏమిటి, ఆ కత్తి పెట్టి చాకు పెట్టి కిర్ర 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 కోసిస్తే అందులో మాంసం ఒక్కలు బయటకు వచ్చేస్తాయి, కావాలంటే వీళ్ళు ఆదివారం నాడు చూపిస్తారు వాళ్ళు బయట మాంసం దుకాణానికి వెడితే కబేళాకి వెడితే అనగానే, ఇప్పుడు దానికోసం అక్కడికి ఎందుకు పెడతానులేండి, ఈ పక్కనలో కొయ్యాలంతే కదా అని వెంటనే ఆవిడ తలకాయ తీసుకెళ్ళి మళ్ళీ చాకు పుచ్చుకొని ఆ చెక్కిళ్ళు ఈ పైరు జుట్టు తీసేసి అవన్నీ గీకి వెళ్ళి అక్కడ పక్కన వేసింది. ఆహ్, ఏం అపూర్వమైన పరీక్ష, వింటున్న మీకే ఇలా ఉందంటే చొచ్చొచ్చొచ్చొచ్చో అంటున్నారు ఏదో పెద్ద మీరే అనుభవించినట్టు, అక్కడ చేసి ఆవిడ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలా కోసి వాడిని మళ్ళీ ఇంగువ జీలకర్ర పోపు టాపు లేపేసి పెట్టి ఈ పదార్థం పట్టుకొచ్చి మళ్ళీ విస్తట్లో వేశాక, ఇప్పుడు నచ్చావు, కపాలం పక్కన పెట్టేసి రా, నెయ్యి వడ్డించు అన్నాడు ఆయన. మళ్ళీ వడ్డించాక మళ్ళీ ఆరు దుర్మార్గుడా మళ్ళీ నేను వాసన చేస్తామన్నాడు. ఓహో, నేను ఆయన ఇదేంటి బాబు నిమిషానికి ఒకసారి దుర్మార్గుడు అంటాడు ఈయన, అయ్యా మీరు చెప్పినట్టు తలకాయ కూడా వండించానండి, ఇక నా దగ్గర నా తలకాయ తప్పేమీ లేదు, ఇంకేమి లోటు అన్నాడు ఆయన. నేనేం చెప్పా, భోజన సమయంలో నీ కొడుకు కూడా నీ పక్కన కూర్చుని మాతో పాటు భోజనం చేయాలన్నాను, మీ కొడుకుని పిలన్నాడు. ఈయనకున్న తప్ప కొడుకు. ఈయన అక్కడ పొరపాటున ఏం చేశాడంటే, ప్రారంభంలో నీ కొడుకును వండి పెట్టాలి, నీ కొడుకు నువ్వు కూడా నాతో పాటు కూర్చుని భోజనం చేయాలంటే ఊ అనేసాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ మాట, ఉన్నది ఒక కొడుకు, ఆ కొడుకును వండేశాడు, వాడు పక్కన కూర్చుని భోజనం చేయాలి. ఎలాగా? ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య. ఎంత పని అయ్యాక ఆయన భోజనం చేయకపోతే ఇంకింతకంటే నరకం లేదు పైగా. అప్పుడు ఆయనకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అసలు మనిషి చచ్చిపోవడం అంటూ ఉండదుగా, మనిషి అంటే శరీరం పోతుంది కానీ ఆత్మ పంచభూతాలలోనూ అనంతమై ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు వెంటనే, స్వామి నా కుమారుడు ఈ విశ్వంలో ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళాడు, అంటే ఆత్మ ఎక్కడికో పోయింది, ఈ విశ్వంలో ఎక్కడో ఆడుకోవడానికి పోయాడు, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కొడుకు దగ్గరున్నప్పుడు మీతో కలిసి భోజనం చేయకపోతే నేను ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది, కానీ పిల్లలు మన మాట వినకుండా ఎక్కడైనా ఆడుకోవడానికి పోయారనుకోండి, అప్పుడు ఆ కొడుకు పక్కన లేకపోయినా భోజనం చేయొచ్చని శాస్త్రం చెబుతున్నది, ఇది మనుస్మృతిలో ఉంది. కాబట్టి నా కొడుకు ఎక్కడున్నాడో ఇప్పుడు నేను పిలిస్తే రాడు, మరి వాడు రాడు, మీరు భోజనం చేయండి అన్నాడు ఆయన. ఇందులో అసత్యం లేదు, ఎందుకంటే వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు. మనం శరీరం విడిచిపెట్టాక ఈ విశ్వంలో ఈ అనంతంలో ఎక్కడో చోట క్రీడిస్తున్నాం. మన ఆత్మ యాతనా శరీరమో దివ్య శరీరమో ఇంకో శరీరమో ఎత్తెక్కడికో పోతూనే ఉంటుంది. కనుక మనిషి ఆడుకోవడానికి వెళ్ళాడనే మాట నిజం, అందువల్ల అసత్యం లేదుగా. అప్పుడు ఆయన పక్కపక్క అనేది, చాలా తెలివైన వాడు రోయ్, చిరుతొండనండి, అయితే ఓ పని చేద్దాం పోని, నువ్వు నాలుగు దిక్కులు కేసి ఎలా తిరుగు, తిరిగి నీ కొడుకుని పేరు పెట్టి గట్టిగా పిలువు, మంచి కంగుమనే మైకులో పిలిచినట్టుగా అరిచి పిలువు, నీ కొడుకు వచ్చాడా పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేద్దాం, రాకపోతే అప్పుడే భోజనం చేస్తానన్నాడు ఆయన. మా అబ్బాయి ఎక్కడో ఉంటాడండి, నా మాట వినబడుతుంది అన్నాడు ఈయన. నేను చెప్పాను నీ కొడుక్కి వినబడుతుంది అన్నాను, పిలువు, పిలిచాక రాకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు ఆయన. అప్పుడు ఆయన కాదనకూడదుగా, అందుకని తూర్పు మొదలుగా వరసగా అన్ని దిక్కులకి తిరిగాడు. రారా వణిగ్వంశవారాసిహిమధామ రారా ఘనౌదార్య రాజరాజ రారా కుమార కంఠీరకిశోరా రారా అసార సంసార దూర రారా రారా సమగ్ర ధీరౌహిణేయ రారా సిరియాల నాకుర్ర రారజీయ రారా రారా అనుచు చీరే గారాపు కొడుకు. నాయన, పరమ పవిత్రమైన వైశ్య వంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడా, ఔదార్యంలో కుబేరుడా, కుబేరుడు దానం ఇవ్వడంలో వెనక ముందు చూడడం, అందుకని ఔదార్యంలో కుబేరుడు వంటి వాడ. రారా కుమార కంఠీర కిశోర, సింహం లాంటి వాడివి నువ్వు పిల్లల్లో, అంటే అంత ఆత్మబలం కలిగిన వాడివి రారా, అసారమైన సంసారాన్ని విడిచిపెట్టిన పుణ్యాత్మ రారా, తెలివితేటల్లో బలరాముడి లాంటి వాడా రారా, కుమార సిరియాళ భక్త చెన్నారి అంటూ రకరకాలుగా ముద్దుగా పిలిచింది ఆవిడ. ఆవిడ ఆయన కలిసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ శివయోగి మాట ప్రకారంగా తూర్పు, తర్వాత దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశానం, ఆగ్నేయం, నైరుతి, వాయం, ఈ విధంగా దిగ్విదిక్కులు తిరుగుతూ కుమార కుమార అని పిలిచారు. టక్కున ఏం జరిగింది, తూర్పు దిక్కు నుంచి ఒక ముక్క, ఆగ్నేయం నుంచి ఒక ముక్క, దక్షిణం నుంచి ఒక ముక్క, నైరుతి నుంచి ఒక ముక్క, పడమర నుంచి ఒక ముక్క, వాయవ్యం నుంచి ఒక ముక్క, ఉత్తరం నుంచి ఒక ముక్క, ఈశాన్య దిక్కు నుంచి ఒక ముక్క, పై నుంచి ఒక ముక్క, కింద నుంచి ఒక ముక్క చొప్పున రకరకాల అవయవాలు ఆ అన్నంలో వండి పెట్టబడిన మాంస ముక్కలు టికిటికిటికిటికి వచ్చి అలా అతుక్కుపోయాట. సినిమాలో చూపిస్తారు, సినిమాలో వచ్చి అడుగులు అతుక్కుపోతాయి, అలా ఎక్కడెక్కడి నుంచి అన్ని రకాల ముక్కలు వచ్చి అతుక్కుపోయాయి. చెప్తున్నట్టు తెలుసా, అతుక్కుపోవడం ఒక ఎత్తు, ఆ అతుక్కుపోయిన ముక్కలన్నింటిలోంచి తత్త వ్యంజన పాక గంధ్యవయవ స్థానంబుతో అంటాడు శ్రీనాథుడు. ఒక అపూర్వమైన భావన ఇది. ఈ చేతి దగ్గర నుంచి ఇంగు వాసన, తలకాయ దగ్గర నుంచి నూనె వాసన, ఓ చోట మిరపకాయ వాసన, ఇంకో చోట కారం వాసన, ఓ చోట పెసరపప్పు వాసన, ఓ చోటేమో కందిపప్పు వాసన అంటే ఈ ముక్కలన్నీ ఒక్కోటి ఒక్క రకంగా వండారుగా, ఆ వండిన ఆహార పదార్థాలలో ఉన్నటువంటి ఆ పప్పులు ఉప్పులు మిరపకాయలు నూనె నెయ్యి కారములు ఇంగువలు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇవన్నిటి వాసనతో వచ్చి పడిపెట్టారు. ఆయన శరీరంలో వాసన గొప్ప గొప్పలు ఆడిపోతున్నాడు. ఇప్పుడు తినడానికి బాగుంటాడు కూడా, ఏ రాక్షసుడన వస్తే ఆయన శరీరం అంతా ఈ వండినటువంటి పదార్థములలో ఉన్న వాసనతో వచ్చేసింది. తెల్లబోయాడు చిరుతొండ నమ్మి, ఆశ్చర్యపోయింది తిరువెంగనాంచి. ఒక్కసారి కొడుకేసి చూశారు, వీడు కొడుకేనా అని. యథాతథంగా సిరియాళుడు పుత్రుడు ఎలా ఉన్నాడో అలాగే వచ్చాడు. అవయవాల్లో ఎక్కడ మార్పు లేదు. ఎటొచ్చి శరీరం నుంచి మాత్రం చక్కగా మిరియాల వాసన ధనియాల వాసన జీలకర్ర వాసన ఇలాంటి గుమగుమలు వచ్చి పడిపోతున్నాయటంటే వెంటనే వాడు దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, మహానుభావులారా శివయోగులారా ఏమిటి చిత్రం అని అటుకేసి చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ఏమైపోయారు, సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు నిలిచందగా. వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు గిరీశానుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, సకల లోకేశ్వరుడు. పక్కన ఉన్నటువంటి ముసలావిడ అమ్మవారైపోయింది. ముసలాయన కాస్త శివుడయ్యాడు, ఇద్దరు అర్ధనారీశ్వరుడు చెరిసగం అతుక్కుని ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికి వెళ్ళినా అర్ధనారీశ్వరుడుగాని అనుగ్రహిస్తారు. ఎంత గొప్పవాడైనా పరీక్షించాలన్నా అర్ధనారీశ్వరులే, మోక్షం ఇవ్వాలన్నా అర్ధనారీశ్వరులే. మీరు పురాణాల్లో ఎక్కడ చూడండి, ఇద్దరు కలిసే అక్కడ ప్రత్యక్షమై భక్తులను పరీక్షించి అనుగ్రహిస్తారు. అర్ధనారీశ్వరులు కాకుండా విడితే మాత్రం అక్కడ ఏదో ఒక తేడా ఉంటుందట. అందుకే ఇక్కడ ఈ మహాత్ముడిని అనుగ్రహించడానికి లోకానికి ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి ఆ ఇద్దరు చెరిసగం ప్రత్యక్షమయ్యారు. ఎవడో కానీ పాతకాలంలో గౌరీ సగం శివుడి సగం అంటూ అందంగా పాట రాశాడు. ఆ ఇద్దరు సరిసగం కలిసి అతుక్కుపోయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆనందం పట్టలేక చిరుతొండ నంబి, ఆయన భార్య సిరియాళుడు, వాళ్ళ చెలికత్తె ఇంట్లో పనిచేసే దాసి చందనిక సాష్టాంగపడిపోయారు ఆ శివుడి పాదాల మీద, అమ్మవారి పాదాల మీద. కుడికాలు అయ్య, ఎడంకాలు అమ్మ, ఆ ఇద్దరి యొక్క అపూర్వ సౌందర్యాన్ని చూస్తూ పులకించిపోతూ కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి జయ హాలాకల నీలకంధర మహేశ, జయ హాలాకల నీలకంధర మహేశ భక్త చింతామణి, జయ గంగాధర పార్వతీ హృదయ, పార్వతీ హృదయ విశ్వ ప్రేమ ప్రేమ స్వరూప, జయ నీహారధరాధరేంద్ర తనయా చారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజ సంపన్న బాగావతరాగ. శ్రీనాథుడు విజృంభించి రాశాడు ఇక్కడ హరవిలాసంలో. మొదటేమో విడివిడి పాదాలు రాశాడు, ఓ నీలకంధర మహేశ్వర భక్తుల కోరికలు తీర్చే చింతామణి నీకు జయము కలుగుగాక, ఓ గంగాధర నీకు జయము కలుగుగాక, పిలిస్తే పలికే దేవ నీకు జయము కలుగుగాక. ఇవన్నీ పొడి పదాలు. ఇంకా రెండు మూడు పదాలు ఒకే సమాసం వేశాడు ఆయన. జయ నీహార ధరా ధరేంద్ర తన యాచారుస్తన ద్వంద్వ సంశ్రియ సంలగ్న పటీర కుంకుమ రజ సంపన్న బాహాంతర అన్నాడు ఆయన. అంతే, ఎప్పుడు నీ శరీరంలో సగభాగం పార్వతి. ఈ పార్వతి తన చేత్తో నిన్ను కౌగిలించుకోగానే అప్పుడు తమాషా దొరుకుతుంది. పార్వతీదే వక్షస్థలం మీద ఎప్పుడు కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ వచ్చి శివుడి వక్షస్థలానికి తగిలింది. శివుడు తెల్లగా ఉంటాడు. తెల్లని శివుడి వక్షస్థలం అంతా పార్వతీదేవి హృదయం మీదన్న కుంకుమ అంటుకుపోయి ఎర్రబడిపోయిందిట. ఆయన శరీరం కందిపోయినట్టు అయిపోయింది చూడటానికి. నేహార ధరాధరేంద్ర తనయ్య చారుస్తన ద్వంద్వ సంశయ సంలగ్న కుంకుమ రజసంపన్న బాహాంతర. నీ రెండు చేతుల మధ్యలో ఆవిడ కౌగిలించుకోగానే నీ వక్షస్థలం అంతా ఆవిడ వక్షస్థలానికి రాసుకున్న కుంకుమతో పటీరంతో, అంటే పుప్పుడితో. పటీరం అంటే రెండు రకాల అర్థం అన్నమాట. పచ్చకర్పూరం అని ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరపు పొడి, ఇవన్నీ కూడా నీ వక్షస్థలానికి అంటుకుని ఆశ్చర్యకరంగా ఆహ్లాదకరంగా మారిపోతాయి. ఈ విధంగా ఎప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టరని అంతరార్థం. ఇంతకీ మొత్తం పాదానికి అంతరార్థం ఏంటంటే, మీరిద్దరూ ఒకరితో ఒకరు అతుక్కునుంటారు. మీ ఇద్దరిని విడదీయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేయడం అసంభవం అని చాటుతున్న మహాత్మాదీకు నమస్కారం అంటూ పరిపరి విధాలుగా స్తోత్రం చేసి ఆకనంటాడు ఆయన. పండితులు వేల సంవత్సరములు తపస్సు చేసి కూడా నీ అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేరట. అటువంటిది ఇవాళ మేము ఏం పుణ్యం చేశామో క్షణంలో ప్రత్యక్షమయ్యావు, మా చేత సేవలు చేయించుకున్నావు, మా మనస్సులో ఉన్న రాగద్వేషాలని పసిగట్టి వాటిని అదుపులో పెట్టావు. అటువంటి నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. మేము చేసిన ఉపాసన ఏమున్నది, మేము చేసిన పూజ కొంచెం, నీ కరుణ గొప్పది. దుర్వాసుడు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళకు కూడా అంత తేలిగ్గా దర్శనం ఇవ్వని నీవు సులభంగా దర్శనమిచ్చావంటే మేము అదృష్టవంతులమైనా అయి ఉండాలి, లేదా నీ కరుణైనా గొప్పదై ఉండాలి అంటూ కన్నీళ్లు పెట్టుకోగానే ఆయన చిరునవ్వు నవ్వి, చిరుతొండ నవ్వి, దుర్వాసుని శాపం వల్ల నువ్వు ఈ వైశ్య వంశంలో పుట్టావు, ఇక నీకు విముక్తి అవుతుంది, నువ్వు వెంటనే విద్యాధనుడిగా మారిపో, నీ భార్య కూడా నీ భార్య అయినటువంటి గంధర్వ స్త్రీగా మారిపోతుంది, నీకు కుమారుడిగా పంపిన వీడు ఎవడనుకున్నావు, మా అబ్బాయి మా కుమారస్వామి వంశతో పుట్టాడు, వీడు వెళ్ళి కుమారస్వామిలో కలిసిపోతాడు అనగానే ఇప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవచ్చుగా, శివుడు వెంటనే కైలాసానికి పంపించేస్తాను, నేను మోక్షానికి పంపేస్తాను, నీ లోకానికి పంపుతానంటే టక్కన విమానంలో హాయిగా లోకానికి వెళ్ళలేదు ఆయన. మా వంశస్థులు మొత్తం 105 గోత్రాల వాళ్ళు ఈ కంచిలో ఉన్నారు, బలిచెట్ల వెలిచెట్ల శీలకుల ఇలాంటి గోత్రాల వాళ్ళు చాలామంది ఉన్నారట, ఈ 105 గోత్రాల వాళ్ళని కూడా మాతో పాటు స్వర్గానికి తీసుకొస్తానంటేనే మేము స్వర్గానికి వస్తాం, ఎందుకంటే వీళ్ళంతా ఇంతకాలం శివార్చన చెయ్యడానికి నాకు వెన్నుదొన్నుగా ఉన్నారు, ఒక్కనాడు కూడా నేను నిరుత్సాహం పొందకుండా సేవ చేశారు, మా వాళ్ళని కూడా పట్టుకుపోవాలన్నాడు ఆయన. అదో పెద్ద సమస్య అండి, మన కూడా వచ్చిన వాళ్ళు వదిలి మనం గుళ్ళోకి వెళ్ళాం కదా, అందుకని కూడా వచ్చేవాళ్ళే ఆలోచించుకోవాలి, వచ్చారంటే వాళ్ళు వదలలేము, అందుకని వాళ్ళతో కలిసి వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఒక గొప్ప ధర్మం, అందుకే ఆయన అందరికీ మోక్షం ఇవ్వమంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ గోత్రాల వాళ్ళంతా కోరుకుంటే తను స్వర్గానికి వెళ్ళిపోతారు అని టక్కన స్వర్గం నుంచి ఇంద్రుణ్ణి పిలిపించి విమానాలు దింపించాడు. ఈ 105 గోత్రాల వాళ్ళలో మొత్తం 1000 ఉన్నారట, ఈ 1000 పిలిచి చిరుతొండ నవ్వి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, శాప విముక్తి పొందుతున్నాను, నేను నా భార్య వెళ్ళిపోతాం, ఈ కుమారస్వామి వెళ్ళిపోతాడు, మిమ్మల్ని కూడా స్వర్గానికి పంపుదాం అనుకుంటున్నాను, మీకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళంతా ఇందులో ఎక్కండి అంటే చాలామంది అంబో స్వర్గంలో ఎక్కేశారు. కొంతమంది అన్నారు అయ్య బాబా ఇక్కడ మాకు ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయండి, ఇంకా ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి కదండి, అందువల్ల అవి విడిచిపెడితే ఎలాగా అండి అన్నారు. ఈ ఊహ కూడా శివుడు ఎందుకు కలిగించాడో తెలిసిన, అందరూ వెళ్ళిపోతే వీళ్ళ వంశస్థులు ఏమవుతారండి, ఈ వంశ పరంపర సాగాలి, ఈ కథ భూమికి తెలియాలి, అందుకని కొద్ది మందిని అట్టే పెట్టాడు శివుడు, లేకపోతే వాళ్ళు వెళ్ళేవారే, వాళ్ళు మాత్రం మా బిల్డింగ్స్ అండి అమ్మమ్మమ్మమ్మమ్మ అన్నారు. అయితే మీరు ఇక్కడే ఉండండి అని వారసులను అక్కడ అట్టే పెట్టి తక్కిన వాళ్ళంతా హాయిగా వెళ్ళిపోయారట. ఈ విధంగా అందరూ కూడా సుఖంగా స్వర్గానికి వెళ్ళారు. అందుకే వంశంలో ఒక్కడన్నా గొప్పవాడు ఉండాలండి. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, ఆయన రకరకాలుగా పరీక్షిస్తాడు, ఆ భక్తులు ఆ పరీక్షలో నెగ్గారా టక్కన పైకి పంపేస్తాడు. మనం ఈ పరీక్షలో నెగ్గాలి, నెగ్గాలి అంటే అంతటి అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధ రెండూ కలిగి ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తాను, అర్ధనారీశ్వర తత్వమును పట్టుకున్నవాడు మాత్రం జీవితంలో ఎప్పుడు మాట వరసకు కూడా ఇబ్బంది పొందడం, దానికి కావలసినంత అపూర్వమైన చిత్తశుద్ధి వీడికి ఉండాలి. ఈశ్వరుడు ఎప్పుడు అంతే, అమ్మలేని అయ్యవారు మాట వరసకు కూడా ముక్తినివ్వలేనని చెప్పేశాడు ఆయన. ఆయన ఏం చేసినా పక్కన అమ్మ ఉండవలసిందే. ఈ అప్పుడప్పుడు మన మనస్సులు చెదురుతూ ఉంటాయి, అమ్మ గొప్పదా అయ్య గొప్పదా ఇలాంటి వాదోపాదాలు కూడా విడతాయట, వెళ్ళినా అక్కడ నిలదొక్కుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు హృదయాన్ని కోతితో పోల్చారు. ఆయన ఎవరాడు తెలుసా, కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం. ఓ పార్వతీ వల్లభ, కపాలి అంటే చేతిలో పుర్రె పుచ్చుకుని ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అని యాచించేటటువంటి ఓ కపాలి, నువ్వు భిక్షాటన చేస్తావు, నువ్వు ఆది భిక్షువి, ఆఖరికి అన్నపూర్ణాదేవి దగ్గరకు కూడా వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అంటావు. భార్య దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఎవరు భిక్షాందేహి అనరట, అంటే కలియుగంలో ఉంటారులేండి, కట్నం ఏమంటే భిక్షాందేహినే, భార్య దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకోకుండా ఎవడు ఉంటాడులేండి అంటాడు. నేను అల్లె సుమ శంకరాచార్యులు వారు అన్నారు, మళ్ళీ నా మీద పడకండి. ఓ కపాలి, ఓ జటాధారి, నువ్వు ఎంత విచిత్రమైన వాడివి, భార్య దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పార్వతీ ఆకలిస్తోంది భిక్ష పెట్టవా అని అడుగుతావు, ఆవిడేదో నీ చేతిలో ఉన్న ముష్టి చెప్పులో ఇంత అన్నం వేస్తోంది, ఎందుకయ్యా ఈ గొడవ, అస్తమానం నీ భార్య దగ్గరికి వెళ్ళలేవు, దాంతో అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటావు, వీధుల్లో కూడా తిరుగుతూ ఉంటావు, ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటావు, ఎల్లవేళలా భార్యామణి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అన్నం ఇష్టం లేక అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తాడట, మన ఇంటికి కూడా వస్తాడు, ఇప్పుడు ఈ రోజు వచ్చి మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఎవరన్నా జంగమదేవర్లు వచ్చారంటే వాడు శివుడితో సమానం, వాళ్ళు భిక్షాందేహి అంటే ఎంతో కొంత వేసి పంపండి, విసుక్కోకండి. అందులో నందీశ్వరుని బసవణ్ణి వెంట పెట్టుకుని గంగిరెద్దులు వాళ్ళు వస్తే తిట్టుకోకండి, గుప్పెడు బియ్యం వేయండి. గంగిరెద్దులు వాళ్ళ రూపంలో, జంగమదేవర రూపంలో శివుడు మనల్ని ఇంటికి వచ్చి భిక్షాందేహి అని యాచించి పరీక్షిస్తాడు. మనం విసుక్కుంటామా కసుక్కుంటామా అని పరీక్షిస్తాడు. మనం విసుక్కుంటే ఇంక జీవితంలో ఎప్పుడు ఈశ్వర దర్శనం లభించదు, అథవా ఒకవేళ దర్శించినా నరకానికి పోతాడు తప్ప స్వర్గానికి వెళ్ళడు, వాడు మహాపాపి అయిపోతాడు. అందుకనే జ్ఞానులు ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినటువంటి ప్రతి జంగమదేవరలో విభూతి పెట్టుకున్న వాళ్ళు శివుణ్ణి చూడాలట. శివుడు ఎప్పుడు మారువేషంలో పరీక్షిస్తాడు. ఆయన భిక్షుకుడు, ఆదిభిక్షుకుడు. ఆయన ఇంటింటికి వెళ్ళి తిరిగి మెత్తుతాడు, భిక్షాందేహి అంటాడు. ఇప్పుడు శంకరాచార్య వారు ఏమంటున్నారు, ఓ ఈశ్వర నువ్వు భిక్షుకుడివి, ఎవరింటికైనా వెళ్ళి భిక్షాందేహి అంటే వాళ్ళు విసుక్కుని నీకు భిక్ష వెయ్యకపోవచ్చు. నీకు భిక్ష రావడానికి నేను టెక్నిక్ చెబుతాను. భిక్షాటానికి వెళ్ళేవాడు ఏం చేయాలి, కూడా తనతో పాటు ఒక కోతిని తీసుకెళ్ళి ఆ కోతి మెడలో తాడు కట్టి, కోతి యజమానికి దండం పెట్టు అంటే అది మెత్తుమీదలా దండం పెట్టగానే ఆ ఇంట్లో వాళ్ళు పిల్లలు పరిగెత్తుకొచ్చి వారికి కాస్త డబ్బులు ఇవ్వంటారు. నీతో పాటు ఒక కోతిని పట్టుకెళ్ళు, ఆ కోతిని ఏదో రింగుల్లోంచి దూకించు, దండం పెట్టించు, దత్తం పుచ్చుకుని నెత్తిమీద అటు ఇటు తిరిగేలా చెయ్యి. ఇలా కోతిని నువ్వు వాడించేవనుకో, చూసేవాళ్ళు ఆనందపడిపోయి నీకోసం కాకపోయినా కోతి కోసమైనా నీకు ముష్టి వేస్తారు. కానీ నీతో కూడా పట్టుకెళ్ళవలసిన కోతి ఏమిటో తెలుసా, నా హృదయం, నా మనస్సు ఒక భయంకరమైన కోతి, ఈ కోతిని నీతో పట్టుకెళ్ళి ఆడించు, నీకు ముష్టి వస్తుంది, నాకు లాభం ఏమిటి, నీవు భక్తి అనే తాడుతో నా మనస్సు అనే కోతిని నీతో పాటు బంధించి పట్టుకెడితే నేను చపలత్వంతో అటు ఇటు తిరగకుండా నీ వెంట ఉంటాను, తరిస్తాను. ఎంత అద్భుతమైన భావన అండి. నిజంగా మన మనస్సు చపలమైన కోతే. ఇక్కడ పురాణం వింటూనే ఉంటుందా, మధ్యలో ఎలా అంటాం అంటే కాసేపు నిద్రకి వెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు. మీరంటే నిద్రపోవట్లేదు మహాత్ములు కాబట్టి, కానీ మిమ్మల్ని లేదని అంటే ఆ పక్కన కళ్ళుబావు. పురాణం వింటున్నంతసేపు నిమిషానికి ఒకసారి బయటికి వెళ్ళాలి అనిపిస్తోంది. ఆ కోరిక హృదయాన్ని బాగా పాడు చేస్తుంది. ఇదే కోతింటే మనస్సు చపలం అయిపోతుంది. వ్యసనపురులకి వ్యసనాల మీదకి మనస్సు ఎడుతుంది. ఏదో ఒక వంకతో మనస్సు క్షణాలలో చెదిరిపోతూ ఉంటుంది. మనస్సు చాలా వేగంగా వెళ్ళిపోతుంది, అస్సలు నిశ్చలంగా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో క్షణాల్లో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇక్కడిక్కడే ఉంటాడు శరీరం, కానీ మనస్సు మాత్రం ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. రేపు పొద్దున్నే 6 గంటల కల్లా గేటు తీసే సమయానికి బయలుదేరి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఈ పిచ్చ లక్షణాలన్నీ ఈ హృదయానికి ఉంటాయి. అందుకే హృదయమును కోతితో పోల్చారు. ఈ కోతిని భక్తి అనే ఒక తాడుతో బంధించి శివా నీతో పట్టుకుపోయావంటే నీకేమో కోతి వల్ల భిక్షాటన లభిస్తుంది, నాకు లాభం, నీ కూడా ఉంటాను గనక అటు ఇటు తిరగదు, వ్యసనముల మీదకి వెళ్ళదు, దృష్టి చెదరదు, ఏకాగ్ర చిత్తుండై ఉంటానన్నాడు. యుగయుగములుగా మన మనస్సుని కోతితో పోల్చారు. ఇప్పుడు ఈ కోతి అదుపులో ఉండాలంటే దానికి ఏమిటి మార్గం, అమ్మవారు కూడా పక్కన ఉండాలట. అయ్యవారికి జాలి ఎక్కువ, అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తాడు, పోరా అని వదిలేస్తాడట. అప్పుడు అమ్మ అంటుంది, పోకే కోతి, పోతే ఇబ్బంది పడతావు, నువ్వు పోకుండా ఉండాలంటే నీకు నేనే ఆహారం పెడతాను అని అమ్మ ఏం చేస్తుంది అనమాట, ఈ కోతికి కూడా ఓ పండు, ఓ బిస్కట్, ఇంత అన్నమో పెడుతుంది. అమ్మవారు పెట్టే ఆహారం ఏమిటి, అత్యంత పవిత్రమైన శివనామ సంకీర్తన అనే ఆహారాన్ని ఈ మనస్సు అనే కోతికి ఆవిడ అప్పుడప్పుడు పెడుతూ ఉంటుంది, ఫీడింగ్ తీసుకుంటుంది. ఈ శివనామ స్మరణ వాడికి ఆహారం అయిందిగా. ఒక్కసారి శివ శివ అనుకుంటూ దానిని ఆహారంగా స్వీకరించిన వాడికి ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న ఆహారాల మీదకి కోరికల మీదకి మనస్సు ఎడుతుందిటండి. జ్ఞానులు శివనామ సంకీర్తనమే నిజమైన ఆహారం, అవే పాలు, అవే సమస్తం అనుకుంటారు. లేకపోతే ప్రమాదం. ఈశ్వరుడు యొక్క పరీక్షల్లో తట్టుకోలేక వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. ఒకప్పుడు తెలిసిన మీకు వ్యాసుడంతటి వాడు తీర్థయాత్రలు చేశాడు. ఈ భూమి మీద పుట్టాక ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు తీర్థయాత్రలు చేయకపోతే తరించలేడు, గుర్తుపెట్టుకోండి. తీర్థయాత్రలు చేయకపోతే ఎంత గొప్పవాడైనా తరించడు. అందువల్ల అప్పుడప్పుడైనా కనీసం శిరాదివారాలన్నా ఇలా గుళ్ళల్లోకి ఎందుకు వస్తున్నారు, ఈ క్షేత్రాలకు ఎందుకు వస్తున్నారంటే మన పురాణములు చెప్పే క్షేత్రములకు అప్పుడప్పుడు వెళ్ళండి. ఎస్తు పర్యటతే దేశాన్, ఎస్తు సేవేత పండితాన్, తస్య విస్తారిత బుద్ధి తైల బిందురివాంభసి. ఎవడు దేశములు తిరుగుతాడో, ఎవడు క్షేత్రాలు దర్శిస్తాడో, ఎవడు పండితుల్ని సేవిస్తాడో వాడికి జ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. నీళ్లలో ఇంత నూరి బుట్టు ఎండి ఆ నూరి బొట్టు జిట్టు అలా తేలుతుంది. అలాగే బుద్ధి కూడా వికసిస్తుందిట తిరగడం వల్ల, పండితుల్ని సేవించడం వల్ల. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఎన్ని విశేషాలు చూస్తున్నాం మనం, ఎన్ని కథలు వింటున్నాం, ఎన్ని రకాల అనుభవాలు వస్తున్నాయి, కొత్త చోట ఎలా ఉండాలి, అక్కడ మనం ఎలా ప్రవర్తించాలి, గుళ్ళు ఎలా ప్రవర్తించాలి, హోటల్లో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుస్తాయి. అందువల్ల క్షేత్రములు తిరగాలి. ఎప్పుడు ఇంట్లో కూర్చొని వేళకి సీరియల్స్ చూస్తే కొంతకాలానికి సీరియల్గా జన్మెత్తుతావు. ఓసారి కుక్క, ఓసారి నక్క, ఓసారి పిల్లి, ఓసారి బల్లి, ఇలాగ గల్లీ గల్లీలో తలకో జన్మ ఎత్తాలి. కాబట్టి జ్ఞానులు తీర్థయాత్రకు వెడతారు. వ్యాసుడు కూడా ఓసారి తీర్థయాత్రకు వెళ్ళాడు. 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆయన తీర్థయాత్రలకి తిరిగి తిరిగి ఓసారి ఆయన ఏడుపు మొహం పెట్టుకుని దక్షారామానికి వచ్చాడు. దక్షారామానికి రాగానే అక్కడ అగస్త్య మహర్షి, లోపాముద్ర ఉన్నారు. శ్రీశైలం నుంచి దక్షారామం వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఈ వేదవ్యాస మహర్షిని ప్రేమగా దగ్గరికి పిలిచి, ఏం వ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చినట్టున్నావు అని ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి శిష్యులతో పాటు, ఆ తర్వాత అగస్త్యుడు అన్నాడు, ఏమిటి ఇలా అయిపోయావు నువ్వు, నీ ముఖమంతా మాడిపోయింది, పాలిపోయింది, రంగు లేకుండా పాలిపోయింది, కొంపతీసి ఏదన్నా ప్రమాదం జరిగిందా, జరగకూడని సంఘటన ఏమైనా జరిగిందా, తీరా శ్రీశైలంలో పద్మాగర్ గారు పురాణానికి వెళుతుంటే మధ్యలో ఏదన్నా ఒకరోజు నీకేమన్నా ఆహారం తేడా చేసి ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించవలసి వచ్చిందా, పద్మాగర్ గారు పురాణం వింటున్న వాళ్ళకి అలాంటి కష్టాలు రావే, వచ్చాయంటే నీలో ఏదో లోపం ఉండాలి కదా, పాపం చేసి ఉండాలి కదా, ఏదన్నా తేడా జరిగిందా, ఏం జరిగింది నీకు అని రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆనందమునందు వైవర్ణ్య మగ్గలించే కన్నుగ వయందు దైన్యంబు కానబడియే ఆర్తి ఏదే నీ ఒకటి నీ అంతరంగము నీ ఉన్నది ఇది ఎట్టు లొక్కు ఎనగా, నీ ముఖమంతా పాలిపోయింది, రంగు లేదు, రక్తహీనతతో ఉంది, హిమోగ్లోబిన్ తగ్గినట్టుంది, కళ్ళల్లో దైన్యం కనబడుతోంది, ఏదో బాధ నీ మనస్సులో ఉన్నది. నీకు వ్యాసుడంతటి వాడికి 18 పురాణములు రాసి లోకానికి అందించిన మహాత్ముడికి బాధ ఏమిటి? వ్యాసుడికి బాధ ఉండకూడదు కదా. మనలాంటి వాళ్ళు అంటే దుఃఖం పొందేవంటే అర్థం ఉంది. ఒక జ్ఞాని ఇతరులకు ఉపదేశించే గురువు గారు ఏడిస్తే అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణములు అనే 18 పురాణములు రాశి లోకానికి అందించిన పుణ్యాత్ముడివి, భారతం రాసినవాడివి, 18 ఉపపురాణాలు ఇచ్చినవాడివి, బ్రహ్మసూత్రాలు ఇచ్చినవాడివి, ఇంతటి మహాత్ముడివి, నీకు ఎందుకు బాధ? పైగా ఈయన కాశీ నుంచి ఇక్కడికి వచ్చాట. కాశీకి వెళ్ళినవాడు మాట వరసకు కూడా ఏడుస్తూ రెండు సంతోషంగా వెళ్తాడు. కొన్ని క్షేత్రాలకు వెళ్ళామంటే, జ్యోతిర్లింగాలకు వెళ్ళామంటే ఇంటికి వెళ్ళినవాడు ఆనందంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ వెళ్ళాడంటే వీడిలో ఏదో లోపం ఉందని అర్థమట. నేనల్లా ఈ మాట అదే అన్నాడు ఆయన. పరమ పవిత్రమైన మోక్షభూమి కాశీ, శిఖర దర్శనంతో అనుగ్రహించే దివ్యక్షేత్రం శ్రీశైలం. ఇలా సౌరాష్ట్రే సోమనాథంచే శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచే డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశించే విషయాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. ఇక్కడికి వెళ్ళినవాడు ఆనందంగా రావాలి, నువ్వెందుకు దుఃఖంతో వచ్చావు అని అగస్త్యుడు అడిగాడు. అప్పుడు వ్యాసుడు సర్దుకుని ఏం జరిగిందో చెప్పాడు. చాలా అపూర్వ కథ. వ్యాసుని కూడా శివుడు పరీక్షించాడు. ఆ గాథతో మనం రేపు ఆఖరి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం.